ஸ்ரீசைலேசதயாபாத்திரம் தீபக்தியாதிகுணாநவம் யதீந்திரப்ரவணம் வந்தே ரம்யஜாமாதரம் முனிம் லக்ஷ்மீநாதசமாரம்பாம் நாதயாமுனமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குருபரம்பராம். யோ நித்யமச்சுதபதாம்புஜயுக்மருக்மவ்யாமோஹதஸ்ததிதராணி த்ருணாயமேனே அஸ்மத்குரோர்பகவதோஸ்யதயைகசிந்தோ ராமானுஜஸ்ய சரணௌ சரணம் ப்ரபஜ்யே. மாதாபிதாயுவதயஸ்தனயா விபூதிஸ்ஸர்வம் யதேவ நியமேன மதன்வயானாம் ஆத்யஸ்ய நஃ குலபதேர்வகுலாபிராமம் ஸ்ரீமத்ததங்க்ரியுகளம் ப்ரணமாமி மூர்த்னா. பூதம் சரஸ்ய மஹதாக்வய பட்டநாத ஸ்ரீபக்திசார குலசேகர யோகிவாஹான் பக்தாங்க்ரிரேணு பரகால யதீந்திரமிஸ்ரான் ஸ்ரீமத்பராங்குஷமுனிம் ப்ரணதோஸ்மி நித்யம். சுத்தலட்சுமீர்மோட்சலட்சுமீர்ஜயலட்சுமீ சரஸ்வதி ஸ்ரீலட்சுமீர்வரலட்சுமீச்ச பிரசன்னா மம சர்வதா. கன்யாபரணி சஞ்ஜாதம் வாதூலகுலபூஷணம் ஸ்ரீரங்காரியகுரோ புத்திரம் ஷடகோபமஹம் பஜே அஸ்மத் குருப்யோ நம.
பகவத் பந்துலர, நின்ன மனம் அம்மவாரி உற்பத்தினி செப்புக்குன்னம். ఎలా ఆవిర్భవించారు? క్షీరసాగరంలో నుండి ఆ తల్లి ఎలా అవతరించారు? ఎందుకు అవతరించారు? అవతరించిన తరువాత ఏమేం చేశారు? పరమాత్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ ఈ అవతారాలు ఎత్తి ఆయా కాలాల్లో ఉండేటువంటి మహానుభావులను సజ్జనులను భక్తులను రంజింపజేసి ఆ సమయంలోని దుష్టులను రాక్షసులను సంహరింపచేయటానికి అమ్మ ఎలా ప్రోత్సహించినది, ఎలా కారణమైనది, ఆ విధానాన్ని నిన్న మనం చెప్పుకున్నాం. అంటే క్షీరసాగరం నుంచి ఉత్పత్తి కావటం, స్వామిని వివాహమాడి స్వామి వక్షస్థలంలో చేరి ఇంద్రాదులను దయతో చూచి వారు కోల్పోయినటువంటి అన్ని సంపదలను తిరిగి వారికి ప్రసాదించి స్వామితో ఓ చిన్న ప్రణయకలహాన్ని నటించి ద్వారపాలకులను తానే నిగ్రహించి ఒక్క తన మాటే కాకుండా తనకు మాత్రమే ఆ నిందెందుకు అని సనకాది ఋషులతో మళ్ళీ ఆ శాపాన్ని దృఢీకరించి వారిని పరమాత్మ యొక్క ద్వారపాలకులను భూలోకంలో అవతరింపచేసి వారిని సంహరించటానికి పరమాత్మను అవతరింపచేసి తల్లి ఎలా లోక కళ్యాణాన్ని ఆచరించినదో ఆ వృత్తాంతాన్ని నిన్న మనం అనుసంధానం చేసుకున్నాం. మొన్నటి ప్రసంగంలో మనం కొద్దిగా చెప్పి వదిలిపెట్టాం. రామాయణానికి పేరు సీతాచరితము అని. కావ్యం రామాయణం కృత్స్నం, సీతాయాః చరితం మహత్, పౌరస్త్యవధవిత్యేవ చకార చరితవ్రతః. వాల్మీకి చెప్తాడు, రామాయణం మొత్తాన్ని పూర్తి చేసిన తర్వాత ఈ మొత్తం కావ్యానికి పేరు రామాయణము, ఇందులో ఉన్న గొప్పతనానికి పేరు సీతాచరితము. రామాయణం అంటే సీతాచరితమే. ఆ విషయాన్ని కొద్దిగా మనం ప్రస్తావించుకున్నాం మొన్న. అంటే రాక్షసుల బాధలు తట్టుకోలేక రావణాసురుని ఆగడాలను సహించలేక దేవతలు పరమాత్మ దగ్గరికి వెంచేసి ప్రార్థించినప్పుడు భయం త్యజత భద్రం వహ, మీకు ఎలాంటి భయమూ లేదు, మీకు శుభం కలుగుతుంది, నేను వస్తున్నాను అని చెప్పి వారిని పంపించారు. కానీ అప్పుడే బయలుదేరలేదు, వెళ్దాం పరమాత్మ చేయవలసిన పనికి సమయాన్ని అడ్డు పెడతారు. దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనంతు దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణ మమ దేవత అని చెప్పినట్టుగా సకల జగత్తు దైవాధీనమైతే ఆ దైవం తానేదైనా పనిని కొంచెం ఆలస్యంగా చేయాలి అనుకుంటే సమయం రాలేదు అంటాడు. కాలం రాని అందరము కాలానికి బద్ధులమే కదా. హిరణ్యకశ్యపుడు బాధ పెడుతున్నప్పుడు దేవతలు ప్రార్థిస్తే శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవియందు, తవిలి నాయందు వాడెన్నడడుగు నాడే అంతముందు. నేను చంపేదేమిటి వాడే చేస్తాడన్ను. అంటే వాడు మరణించటానికి కావలసిన పనులు వాడే చేసుకుంటాడు. ఏం చేస్తాడు? శుద్ధ సాధులందు. ఇది మొదటి పని. ఎవరికీ ఎలాంటి అపకారం చెయ్యకుండా, ఎవరి విషయంలోనూ తాను అన్యథా భావించకుండా, తాను కూడా దేన్ని కోరకుండా, నిన్న మనం చెప్పుకున్నట్టుగా నిరంతరం పరమాత్మ యొక్క పాద పద్మాలను మాత్రం మనస్సులో ధ్యానం చేస్తూ ఆ స్వామినే దర్శించాలి, ఆ స్వామినే సేవించాలి, నా సకల అవయవాలు పరమాత్మ సేవలోనే ఉండాలి అని కోరేటువంటి మహానుభావుల విషయంలో, అలాగే సత్వగుణవేతులైనటువంటి దేవతల విషయంలో, వేదాలలో, గోవులలో, బ్రాహ్మణులలో, ధర్మములో, నాలో ఎన్నడు వాడు కోపాన్ని చూపెడతాడో, ఎన్నడు హాని చెయ్యాలని ప్రయత్నిస్తాడో ఆనాడు వాడే చస్తాడు. తన మరణాన్ని తానే తెచ్చుకుంటాడు, నాకెందుకయ్యా శ్రమ, మీరేమీ కంగారు పడకండి, వెళ్ళండి అని చెప్పాడు స్వామి. ఇలా అప్పుడప్పుడు స్వామి సమయం రాలేదు, సమయం రాలేదు, సమయం రాలేదు అని కాలాన్ని గడుపుతూ ఉంటాడు. దానికి కూడా ఒక ధార్మికమైన ప్రమాణం ఉంది. పరమాత్మ కాలాను గుణత్రయ పద్ధతిలో విభజించాడు. అంటే కొంతకాలం సత్వగుణం ప్రధానంగా ఉంటుంది, మరికొంతకాలం రజోగుణం ప్రధానంగా ఉంటుంది, మరికొంతకాలం తమోగుణం ప్రధానంగా ఉంటుంది. ఎప్పుడు సత్వగుణం ప్రధానంగా ఉంటుందో ఆ సమయంలో దేవతలే గెలుస్తారు. రజోగుణం ఉంది మానవాధీశులు, మానవాధిపతులు ఇక్ష్వాకు, మాంధాత ఇలాంటి మహానుభావులు గెలుస్తారు. తమోగుణం ఉన్నప్పుడు రాక్షసులు గెలుస్తారు. అందుకే మరి హిరణ్యకశ్యపుడు 71 మహాయుగాలు పరిపాలించాడు అన్ని లోకాలను. అలాగే రావణాసురుడు 92 లక్షల సంవత్సరాలు ఆ మహానుభావుడు పరిపాలించాడు. శిశుపాలుడు వాడి పని వాడు చేశాడు. పరమాత్మ కొందరు అడుగుతారు, పరమాత్మ ఉంటే, పరమాత్మ అధర్మాన్ని ఖండిస్తే, తిరస్కరిస్తే, అపహరిస్తే, తొలగిస్తే, నశింపజేస్తే వీళ్ళంతా ఎందుకు గెలిచారండి? స్వామి ఏం చేస్తున్నాడు? చూడలేదా? ఆపలేదా? అడుగుతారు ఆ రహస్యం తెలియక. స్వామికి అందరూ సమానమే, అందరూ తన పిల్లలే, కొంతకాలం వారు కొంత అనుభవించనివ్వండి. మంచివారు ఎన్ని భోగాలు అనుభవించినా పరమాత్మను మరిచిపోరు. తమోగుణం గలవారు పరమాత్మ స్వయంగా కనపడి చెప్పినా అతన్ని గుర్తుంచుకోరు. రజోగుణం ఉన్నవారు సుఖాలున్నంత వరకు స్వామిని మర్చిపోయి కష్టాలు దుఃఖాలు రాగానే అయ్యో దేవుడు అంటారు. అంటే ఏమిటి అర్థం? ఏ సమయంలో ఏ గుణానికి తాను ప్రాధాన్యం ఇచ్చాడో, ఆ గుణం కలవారు ఎవరుంటారో ఆ సమయంలో వారు గెలుస్తారు. ఆ కాలం అయిపోయేంత వరకు స్వామి మౌనం వహిస్తాడు. బలిచక్రవర్తి స్వర్గాన్ని గెలిచి 3 లోకాలు పరిపాలిస్తూ ఉంటే పాపం అదితి స్వామిని ప్రార్థించినది, స్వామి మాకేమిటి పరిస్థితి అంటే, ఇప్పుడు నేను కూడా ఏమీ చేయలేను అన్నాడు. ఏం చేయలేడా? స్వామి చేయలేని ఏదైనా ఉందా? మరి ఏం చెప్పాడు? అతనికి గురుబలం బాగా ఉంది, ఏం చేస్తాడు అన్నాడు. ప్రపంచంలో పరమాత్మ కూడా గురువుగారి దయ ఉన్నవాడిని ఏమీ చేయలేడు, చేయను అన్నాడు తానే. శుక్రాచార్యులు ఎంతసేపు పరిచక్రవర్తి మీద దయతో అనుగ్రహంతో ప్రేమతో ఉంటాడో అంతకాలం అతని నేను కూడా ఏమి చేయను, చేయలేను. నేనే చెప్పాను, ఏ మయా గురుణా వాచ తరం త్యంజహ భవార్ణవం. గురువు అంటే నేనే, గురువుగారి వాక్యం అంటే నేనే. ఇతరులు చెప్పితే అర్థం కాని విషయం మరి గురువుగారు చెప్తే హాయిగా తెలుస్తుంది. ఎందుకు? అదే విషయాన్ని పక్కవారు చెప్తే ఏమో చెప్పారండి మాకు తెలియదు అంటారు. ఆ విషయాన్ని గురువుగారు చెప్తే ఎంత బాగా చెప్పారండి, బాగా అర్థమైందండి. చెప్పింది గురువుగారు కాదు, గురువుగారి వాక్కులో పరమాత్మ చేరి చెప్పిస్తాడు. జిహ్వాగ్ర సింహాసనం అభ్యుపేయ. ఒక మహానుభావుడు ఉన్నాడు, వేదాంత దేశికులు అంటాం, స్వామి యొక్క ఘంటావతారం. ఎంత మహానుభావుడు అంటే, అతను ఒక సందర్భంలో ఏదో ఒక పోటీ వస్తే పరమాత్మ యొక్క పాదాల మీద 1000 శ్లోకాలు 6 గంటల్లో రాశాడు. 2 సాముల్లో పాదుకా సహస్రం దాని పేరు. మనకేం అర్థం కాదు, ఏదో రాయటం కాదు. అసలు పరమాత్మ పాదాల గురించి ఎన్ని విషయాలున్నాయో, ఎలా వాటిని తెలుసుకోవాలో, అందులో ఉన్నటువంటి ప్రభావం ఏమిటో, పరమాత్మ పాదాలు, గురువుగారి పాదాలు, తల్లిదండ్రుల పాదాలు మనకు ఎలాంటి హితాన్ని కలిగిస్తాయో, ఎలాంటి శుభాన్ని కలిగిస్తాయో, వాటిని మనం మరిచిపోతే ఎలాంటి అవస్థలు పడతామో, 1000 శ్లోకాలు 6 గంటల్లో అంటే ఎంతండి? గంటకి ఎన్ని శ్లోకాలు కదా, 150 పైన ఉండాలి కదా. అంటే 1 నిమిషానికి 2 శ్లోకాలు రాశారు, ఇంచుమించు ఇంకెక్కువే, 3 కావచ్చు. అంతటి మహానుభావుడు. అతను రాసిన స్తోత్రమే హయగ్రీవ స్తోత్రం. ఇప్పటికీ చాలామంది విద్యార్థులు దాన్ని చదువుకొని విద్యాబుద్ధులను పొందుతారు. అందులోనే ఈ మాట, జిహ్వాగ్ర సింహాసనం అభ్యుపేయ. స్వామి, నేను నిన్ను ఏదీ కోరను, నా నాలుక మీద వచ్చి కూర్చో, నీకు నా నాలుకనే సింహాసనాన్ని ఇస్తున్నాను, తీసుకో, వచ్చి కూర్చో, మాట్లాడు. ఎవరు మాట్లాడాలి? నువ్వే. నేనేం మాట్లాడతాను? పరమాత్మే గురువుగా, పరమాత్మే గురువు నాలుకగా వ్యవహరించి ఇంత లోకాన్ని ఉద్ధరిస్తున్నాడు. అలాంటి శుక్రాచార్యులు బరిచక్రవర్తికి పూర్తి ప్రేమను, ఆశీస్సులను, మరి శుభాన్ని కలగాలని అందించాడు. అతను విముఖంగా లేనంత వరకు నేనేమీ చేయలేను, ఏ గురువుగారి దయ పొంది ఇంతటి బలాన్ని సంపాదించాడో బరిచక్రవర్తి, ఆ గురువుగారి నిగ్రహాన్ని పొందితేనే వాడు రాజ్యభ్రష్టుడవుతాడు. ఎందుకు ఈ వృత్తాన్ని చెప్తున్నారు అంటారేమో, ఇది అమ్మవారి ప్రభావమే. చాలామందికి బలిచక్రవర్తి వృత్తాంతంలో అమ్మవారి మాట ఉన్నట్టు అర్థం కాదు, తెలియదు. ఎందుకంటే వ్యాసుడు ఒక్కొక్క సందర్భంలో ఒక చిన్న మాట పడేస్తాడు, ఇంతే, దాన్ని మనం చూడలేదు, కథే అర్థం కాదు. మనకు ప్రహ్లాద చరిత్ర ఒకటి ఉంది, అందరూ పెద్దలు వినే ఉంటారు, తెలిసే ఉంటుంది. అందులో హిరణ్యకశ్యపుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు బ్రహ్మను గురించి. అతను తపస్సు చేస్తున్నంతకాలం అతని భార్య లీలావతి నారదుని ఆశ్రమంలో ఉంది. గర్భవతిగా ఉన్నప్పుడు ఇంద్రుడు పట్టుకొని వెళ్ళాడు. నారదుడు వచ్చి ఇంద్రుడికి బుద్ధి చెప్పి ఆమెను తీసుకొని వచ్చి తన ఆశ్రమంలో ఉంచుకున్నాడు. ఆమె భర్త వచ్చిన తరువాతే ప్రసవించినది. అంటే ఈ కథ విని అందరూ ఏమంటారు, ఏం కథలండి ఇవి, ఎక్కడైనా ఎంత గొప్ప ఆడవారైనా గర్భాన్ని 10,000 సంవత్సరాలు నిలుపుకోగలరా, నమ్ముదామా? చదువుకుంటే తెలియదు. వ్యాసభగవానుడు ఈ సందేహం కలగకుండా ఒక చిన్న మాట చెప్పాడు, చాలా చిన్న వాక్యం. లీలావతి భర్త వచ్చేంతవరకు నారదుని ఆశ్రమంలోనే ఉండి నారదుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిదినం 3 పూటల సేవించినది, ఆరాధించినది. ఎందుకు? స్వభర్తుః విజయాయ స్వేచ్ఛాప్రసూతయే. ఆమె 2 కోరికలు కోరింది గురువుగారి నారదుణ్ణి. 1, తపస్సుకు వెళ్ళిన తన భర్త విజయాన్ని పొంది రావాలి. 2, నేను అనుకున్నప్పుడే ప్రసవించాలి. ప్రసవం దాని ఇష్టం కాదు, నా ఇష్టం. ఎలాగైతే మనకు భీష్ముడు అనుకున్నప్పుడే తన ప్రాణాన్ని వదిలిపెడతాడో, ఇలా కొన్ని ఉన్నాయి మనకు. లీలావతి కూడా తాను తలుచుకున్నప్పుడే ప్రసవిస్తుంది, అందుకే భర్త వచ్చిన తర్వాతే ప్రసవించింది. భర్త వచ్చిన తర్వాత ప్రసవించడంలో ఈ చిన్న రహస్యం మనం చదువుకుంటే ఏం కథ అండి అంట. అలాగే బలిచక్రవర్తి చరిత్రలో కూడా స్వామి స్వయంగా శుక్రాచార్య అనుగ్రహం ఉంది అతని మీద, అతన్ని ఎవరూ ఏమీ చేయలేరు, అతని అనుగ్రహాన్ని తప్పించాలి, అది మీ వల్ల కాదు, నేను వస్తున్నాను, నేను నీకు పుత్రునిగా పుడతాను, నేను గురువుగారి దయను అతని నుండి తొలగిస్తాను, అప్పుడు నా పని నేను చేస్తాను, మీ పుత్రులకు రాజ్యాన్ని మళ్ళీ ఇప్పిస్తాను కావచ్చు. అలాగే వచ్చాడు మహానుభావుడు, వామనుడిగా వచ్చాడు. ఇంద్రునికి రాజ్యం ఇవ్వటానికి స్వామి ఎలాంటివాడు? స్వామి ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం కదా, మంచి పొడగరి, అలాంటి స్వామి పొట్టివాడయ్యాడు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు యాచకుడయ్యాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందండి? తృణాదపి లఘు స్థూల తూలాదపి చ యాచక. ప్రపంచంలో అన్నిటికంటే చులకన ఏది? గడ్డి పలక. దానికంటే చులకన పత్తి అంటామే, అది దానికంటే చులకన యాచకుడు. అలాంటి యాచక వృత్తిని తీసుకున్నాడు. దానికంటే చులకన వామనత్వం, పొట్టివాడు. యాచకుడు అయ్యాడు, పొట్టివాడయ్యాడు, అలాగే ఆవిర్భవించాడు, ఉపనయనం చేసుకున్నాడు. ఉపనయనం అయిన వెంటనే ఏం చేయాలి? భవాన్ భిక్షాన్ దేహి కదా. మనకు శాస్త్రం ఉంది, బ్రాహ్మణులకు ఒక వరం ఉంది, ఏ రాజుగారు పొమ్మన్నా ఆనందంగా వెళ్ళిపోతారు. అయ్యో నేను ఎలా బతకాలని బ్రాహ్మణుడు భయపడాడు. ఏమిటి దక్ష? ఉపనయనము నాటి విద్య ఉన్నది సుమతి. మా విద్య మాకుంది, ఏమి విద్య? భిక్షాటనం. భిక్షాటనకు వేరే వారు భయపడతాడు, బ్రాహ్మణుడు భయపడతాడు? వాడి వృత్తి అది. ఎలాంటి వాడినైనా హాయిగా భిక్షమెత్తాడు. భిక్షమెత్తటానికి విద్య ఉపయోగిస్తుంది. అంటే బ్రాహ్మణుడు నాకేమీ లేదు, నేను బ్రతకలేను, కాబట్టి భిక్ష పెట్టండి ఎప్పుడూ అడగడు. అడిగినవాడు బ్రాహ్మణుడే కాదు. నీకు శుభం కలగాలంటే, నీకు హితం కలగాలంటే, నీకు సుఖశాంతులు బాగా ఉండాలంటే దానం చెయ్యి అంటాడు. భిక్ష పేరే కానీ చేసేది దానం. చాలామంది 2 ఒకటే అనుకుంటారు, చాలా తేడా ఉంది. దానం అంటే ఇచ్చేవాడికి మేలు చేస్తుంది, భిక్షము తీసుకునేవాడికి మేలు చేస్తుంది. భిక్షం కావలసిన వాడు వాడొచ్చి స్వయంగా అడుగుతాడు. దానం అనేది ఇచ్చేవాడు పిలిచి ఇస్తాడు, గ్రహశాంతికో మరో శాంతికో మరో శాంతికో. ఈ భిక్ష కానీ దానం కానీ మనకు అదే బ్రాహ్మణ విషయంలో బ్రాహ్మణునికి మనం భిక్షగా ఇచ్చినా మనకే మేలు చేస్తుంది. ఓ చిన్న కథ చెప్తాడు చమత్కారంగా మనకు. స్కాందంలో స్కాంద పురాణం చదివితే పార్వతీ పరమేశ్వరుల సంవాదాన్ని అంత కాకుండా కొంతైనా చదివితే ఎన్నో అద్భుతమైనటువంటి మన చరిత్ర, ఆయనది కాదు మానవ చరిత్ర, మనం ఎంత మంచి వాళ్ళమో ఎన్ని పుణ్యాలు చేస్తున్నామో అన్నీ తెలుస్తాయి. ఒక మహానుభావుడు బ్రాహ్మణోత్తముడు గోవులను గేదెలను పెంచుకొని ఆ పాలు అమ్ముకునే ఒక యాదవుడు అంటాం, గొల్లవాడు అనుకుందాం, అతని ఇంటికి వెళ్ళాడు. పెద్దలు వచ్చారు, వెళ్ళి నమస్కారం చేశాడు. అఖండ ఐశ్వర్య ప్రాప్తిరస్తు, ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు ఆశీర్వదించాడు. నాయన మరి వాడు కొంచెం అత్తరి ప్రదర్శించాడు. స్వామి స్వామి ఏమనుకోవద్దు, చిన్న సందేహం, చెప్పు నాయన మీరేమన్నారు? అఖండైశ్వర్య ప్రాప్తిరస్తు అన్నాను, ధనధాన్య పుత్రప సమృద్ధిరస్తు అన్నాను. అంటే ఏమిటండి? నీకు బాగా సంపద రావాలి, నీకు ధనము ధాన్యము పుత్రులు పౌత్రులు సుఖము సంతోషము ఉండాలి. మీరంటే అవన్నీ వస్తాయి కదా, ఇందుకులా వస్తాయి నాయన. మరి అక్షతలు తెచ్చి నానెత్తిన వేసి నాకు ఇవన్నీ కావాలని చెప్పి మీరన్న వాటితో వచ్చిన వాటిని మీకు ఇవ్వడం ఏమిటి? అక్షతలు మీ నెత్తిన వేసుకోండి, ఆ మాట మీరే అనుకోండి, మళ్ళీ నా భిక్ష మీకెందుకు కదండి అన్నాను. నవ్వాడు. నాన్న అదంతా నాకేం తెలియదు, నువ్వేం పని చేస్తున్నావు? వ్యాపారం చేస్తున్నానండి. ఏం వ్యాపారం చేస్తున్నావు? పాల వ్యాపారం చేస్తున్నానండి. అంటే ఏమిటి? అంటే ఏమిటండి? పశువులు ఉన్నాయి, పాలు తీసుకుంటాను అమ్ముతాను. పశువులు పాలేలా ఇస్తాయి అంటే వాటికి ఆహారం గడ్డేస్తాను ఇస్తాయి. మరి పశువులకు గడ్డేసి పాలు పిండే బదులు ఆ గడ్డి నువ్వు తినరాదు, నీకే పాలు వస్తాయి కదా. వస్తాయండి? పశువులకేసే గడ్డి మనం తింటే పాలు వస్తాయా? బ్రాహ్మణుని పని ఆశీర్వదించడం, తనను తాను ఆశీర్వదించుకోవటం కాదు. అది తన కోసం కాదు. లోకా సమస్త సుఖినో భవంతు. పరమశాస్త్రం ఏంటంటే ఎవరెవరైనా ఏదైనా కోరుకుంటారేమో కానీ బ్రాహ్మణస్య హి దేహోయం నహి భోగాయ కల్పతే, భారతం చెప్తుంది. ఎన్నడైనా ద్రోణాచార్యులు కానీ అలాగే కృపాచార్యులు కానీ మరికొందరు మహానుభావులు కానీ మరి ధృతరాష్ట్రుడినో దుర్యోధనుడినో అంతకుముందు భీష్ముడినో ఏమైనా అడిగారా అండి? నాకు భవనం కావాలి, నాకు సంపదలు కావాలి, నాకు భోగాలు కావాలి. ప్రాచీన పురాణ కాలంలో ఏ ఋషులు రాజుల గురువులుగా ఉన్నా రాజధానిలో వారు నివాసం ఉండలేదు, బాగా గుర్తుంచుకోండి. వశిష్ఠ మహర్షి అయోధ్యలో లేడు, వ్యాస మహర్షి హస్తినాపురంలో లేడు. ఇక్ష్వాకు రాజులు గురువుగారి దగ్గరికి వెళ్ళాలంటే అయోధ్య నుండి 1600 దూరం పోవాలి. అక్కడుంది ఆశ్రమం వశిష్ఠుడి, అక్కడి నుంచి రోజు వస్తారు వాళ్ళు, వాళ్ళ రాణాలు వాళ్ళకున్నాయి. బ్రాహ్మణుని శరీరం ఎన్నడూ సుఖాన్ని కోరదు. సుఖం కావాలని కోరుకున్నవాడు బ్రాహ్మణుడు కాడు. మరి ఏం కోరాలి? కృచ్ఛ్రాయ తపసే. బ్రాహ్మణుడు నిరంతరం తపస్సే చేస్తుండాలి. ప్రేత్య సుఖాయచ పరలోకంలో ఆనందం పొందుతాడు. ధర్మశాస్త్రం ఒక్కటే, ఇక్కడ బాగా సుఖం పొందితే అక్కడ కష్టాన్ని పొందాలి, ఇక్కడ బాగా కష్టాన్ని పొందితే అక్కడ సుఖాన్ని పొందాలి. నీకేం కావాలో చెప్పురా నాన్న అంటాడు. ధన్వంతరి ఓ చక్కని మాట అంటాడు, అల్పం భుక్త్వా యతో లోకే భవాన్ దీర్ఘం జిజీవసి అంటాడు. కొద్దిగా తిని ఎక్కువ కాలం బతుకుతావా, ఎక్కువ తిని తక్కువ కాలం బతుకుతావా కోరుకోరా అన్నాడు. నీకు బాగా ఆహారం కావాలా, బాగా బతకాలా? ఆహారం ఎంత తగ్గిస్తే అంత ఎక్కువ కాలం బతుకుతావు, ఆహారం పెంచావు త్వరగా పోతావు. మనం చాలా చెప్పుకున్నాం. షోడశక బడానాద దీత, 16 ముద్దలు మాత్రమే తినాలి. 16 ముద్దలంటే ఈ మాత్రం ముద్దలు కావు. ఆ మలక ప్రమాణం ఉసిరికాయ ఎంత ఉంటాయి. మనం కూడా ఆ పని చేస్తాం, కానీ ఎక్కడ 16? పప్పుతో 16, శాకంతో 16, చట్నీతో 16, సాంబార్తో 16, రసంతో 16, మజ్జిగతో 16. చెరకుడు చెప్తాడు, నీ ఉదర కోశంలో ఉన్న భాగంలో 50% మాత్రమే ఘనాహారం తీసుకోవాలి, సగం మాత్రమే. తరువాత 25వ భాగం అంటే పావు భాగం నీరు తీసుకోవాలి. తరువాతి పావు భాగాన్ని వాయువు కోసం ఖాళీ ఉంచాలి. అప్పుడు వాయువు, నీరు, అగ్ని, ఈ మూడు జడదగ్ని ఉంది కదా, ఈ మూడు కలిసి తిన్నదాన్ని అరిగిస్తాయి. మనకు ఆశ ఎక్కువ, మొత్తం అన్నమే తింటే నీళ్ళగతి ఏమిటి? ఆ రెండూ లేకుంటే గాలిగతి ఏమిటి? ఫుల్గా తినేసామనుకోండి, గాలి ఆడదు, తిన్నదాన్ని బయటికి రప్పిస్తుంది. లేదు ఆయాసం, వర్షస్థలం అంతా మంట, తేనుపులు, ఏమంటాం కదా గ్యాస్. గ్యాస్ అంటే ఏంటి? గాలి. దానికి అవకాశం ఇవ్వండి. ఓ చమత్కారం కథ చెప్తాడు. ఒక బ్రాహ్మణుడు, అది బాగా ఆహారం అంటే ఇష్టం, తదేరాధన అయింది, బాగా తినేశాడు, కడుపు నిండా తినేశాడు. తినుపులు వస్తున్నాయి, ఆయాసం వస్తుంది, నప్పులు వస్తున్నాయి, అవస్థ పడుతున్నాడు మహానుభావుడు. పోయాడు డాక్టర్ గారి దగ్గరికి, అయ్యా ఇలా అయిందండి. అప్పుడు అంతా ఆయుర్వేదం వైద్యుడు, ఇప్పటి ఇంజక్షన్లు ఇవన్నీ ఏం లేవు అప్పుడు. దానికే ఉందయ్యా, అంత జీలకర్ర తీసుకో, కొంచెం తేనె వేసుకో, సున్నం కలుపుకో, తినేసే పోతుంది అంటే నవ్వాడు బ్రాహ్మడు. నీకేమైనా బుద్ధి ఉంది అన్నాడు. అదేంటి అలా అన్నావు? అంత జీలకర్ర పట్టే సందే ఉంటే ఇంకో లడ్డు తిననా అన్నాడు. ఏమర్థమండి? ఏం చేస్తున్నట్టు? ఇలాంటి ఆహారం ఆరోగ్యానికి ప్రమాదం. మితం భుంజ్యాత్, మితం వింద్యాత్, మితం సంభాష లోకే అంటాడు. మితముగా తినాలి, మితముగా మాట్లాడాలి, మితముగా పక్కవారితో సంబంధాలను కాపాడుకోవాలి. కాబట్టి అలాంటి బ్రాహ్మణోత్తముడు మరి మన వామనుడు ఉపనయనం చేసుకున్నాడు. ఎవరున్నారు యజ్ఞం చేస్తున్న వాళ్ళు? భిక్షాటనకు వెళ్ళాలి. అయ్యా బరి చక్రవర్తి చేస్తున్నాడు యజ్ఞం, వెళ్ళండి. సరే బయలుదేరుతాను. వామనుడు బయలుదేరుతాను అనగానే అమ్మ మరి నా సంగతి ఏమిటి అని, నేను వెంట రావాలి కదా, నువ్వు వస్తావా? ఇప్పుడు నా వెంట రోజు బ్రహ్మచర్యం ఏంటి? నేను ఇప్పుడే ఒడిగైంది, బ్రహ్మచర్యంతో వెడుతున్నాను. నిన్ను పక్క పెడుకుపోతే బ్రహ్మచర్యం ఏంటి? నవ్వులపారు కదా. నాకు అదంత తెలియదు, నా ప్లేస్ నాది. ఎక్కడ ఉంటుంది అమ్మా? వక్షస్థలంలో. నా ఇల్లు నాదే, ఎట్ట కదంటావు నువ్వు? ఏం చేస్తారు? సరే రా అన్నాడు. అమ్మను వక్షస్థలంలో పెట్టుకొని మరి కనపడొద్దు ఆమె. దాని మీద బ్రహ్మచర్య కదా, జింక చర్మం పెద్దగా పెట్టుకున్నాడు. జింక చర్మం దాని వెనక అమ్మ ఉంది. వెళ్ళాడు. సరే కదా, మీకు తెలుసు, మాట్లాడారు, అడిగారు, వారు ఇస్తా ఉన్నారు, వీరు తీసుకుంటామన్నారు. ఆ వామనుడు వస్తే యజ్ఞశాలలోని అందరూ లేచి ఎదురు వెళ్ళారు, స్వాగతం చెప్పారు, పాద ప్రక్షాళన చేశారు, ప్రార్థన చేశారు, పూజ చేశారు. శుక్రాచార్యుడు లేచాడు ఆయన వస్తే. కూడా అంటారు ఎందుకు? ఆ యజ్ఞంలో శుక్రాచార్యుడు బ్రహ్మస్థానంలో ఉన్నాడు. బ్రహ్మస్థానంలో ఉన్నవాడు బ్రహ్మ వచ్చినా లేవకూడదు, కానీ వచ్చినవాడు బ్రహ్మ తండ్రి, లేవకేం చేస్తాడు? లేచాడు, స్వాగతం చెప్పాడు, అంత బాగుంది. ఎవడబ్బా ఈ పిల్లవాడు, ఇంత చిన్నగా ఉన్నాడు, చాలా ముద్దుగా ఉన్నాడు, మరి పొట్టిగా ఉన్నాడు, మాటలు చూస్తే అంత పెద్ద బరిచక్రవర్తినే పల్టీ కొట్టించేశాడు. వాళ్ళ తండ్రిని, వాళ్ళ తాతను, వాళ్ళ ముత్తాతను, ముత్తాత తండ్రిని, వీరందరి గుణాలు చెప్పి వాళ్ళందరినీ పొగిడి, ఇంత పొగిడితే ఎందుకయ్యా ఇవన్నీ, నీకేం కావాలో చెప్పరాదు, నేను ఇస్తానున్నాను కదా, స్తోత్రం ఎందుకు? కావలసిన వాడు పొందవలసిన వాణ్ణి మరి మెచ్చుకోవాలి కదా, సంతోషింపజేయాలి కదా. అతను సంతోషిస్తేనే ఇస్తాడు. భిక్షాటజనం ఒక విధానం ఉంది, దాని కూడా ఒక విధి ఉంది. అయ్యా నాకేం లేదండి, దానం చేయండి, భిక్ష పెట్టండి అడిగితే ఇస్తారా ఎవరైనా? ఇచ్చేవాడి మనస్సును సంతోషింపజేసి అడగాలి, అతను ఆనందం పొందాలి. ఆ పొందిన ఆనందంలో అన్నీ మర్చిపోయి నీకేం కావాలో చెప్పనాలి. అలా మైమరపించి అడగాలి. శాస్త్రం భిక్ష అంటున్నా కూడా పెద్ద శాస్త్రం. దానికి పూర్వకాలంలో ఒక మహానుభావుడు ఉండేవాడు, బ్రాహ్మణోత్తముడు, మంచి విద్యావంతుడు, పండితుడు. ఆయన దగ్గర ఏమీ లేదు, భార్య పిల్లలు ఉన్నారు, వారి మరి పోషించుకోవాలి తప్పదు కదా. ఓ రాజుగారి దగ్గరికి పోయాడు. అయ్యా నాకు భార్య పిల్లలు ఉన్నారు, ఏమీ లేదు, మీరు ఇంత ఇవ్వండి అంటే వాడు ఇస్తాడా? రాజా దేవేత్తం జగతీతలే స్మరహరాభావేశమును మీరితే అని మొదలుపెట్టాడు. స్వామి మహారాజా మహారాజా. అయ్యా స్వామి చెప్పండి. ఓ పెద్ద ఆపద వచ్చింది ఇప్పుడు ప్రపంచానికి. ఏమొచ్చిందయ్యా? ఏమిటో తెలియదు, మూడు లోకాల్లో శంకరుడు లేకుండా అయిపోయాడు. స్మరహరాభావే సమున్మీలితే, ఇద్దరే ఉన్నారు, బ్రహ్మ విష్ణువు, శంకరుడు లేడు. ఏమయ్యాడో తెలియదు. శంకరుడు లేకపోవడం ఏంటి నాయన, ఏంటి నీ భావం ఏంటి చెప్పు. అబ్బే అదేం లేదండి, పోనీ శంకరుడు లేకుంటే బాధ లేదు, ఆయన వస్తువులు ఉండాలి కదండి, అవి కూడా లేవండి. ఏమయ్యాయిరా? అయ్యా నెత్తిన గంగ ఉంటుంది కదా, ఆ గంగ సముద్రానికి పోయి చేరింది. చంద్రుడు ఉండాలి, వాడు ఆకాశంలో పోయి చేరాడు. ఇంకేం కావాలి? సర్పం ఉండాలి, వాడు పాతాళానికి పోయాడు. గంగాసాగరం అంబరం శశికళ శేషాధిపహాక్షుమాతలం, ఆయన ఇంకో రెండు గుణాలు ఉన్నాయి, రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి సర్వజ్ఞత్వం, ఇంకొకటి అధీశ్వరత్వం. అంటే అన్నీ తెలిసినవాడు, అందరికీ అధిపతి. ఈ రెండు గుణాలు మీకు వచ్చాయి. ఇంకోటి ఉంది ఆయనకు లక్షణం, భిక్షాటనం, అది నాకు వచ్చింది. ఇంకా అది ఎక్కడున్నాడండి? అర్థమైందా? నేను భిక్షకు వచ్చాను రా బాబు అని చెప్పాలి. అలా చెప్తే ఇవ్వడని శంకరుడే లేకుండా అయ్యాడు, ఆయన వస్తువులు పోయాయి, అందులో కొన్ని మీకు వచ్చాయి, కొన్ని నాకు వచ్చాయి. దీన్ని చమత్కారం అంటారు. తాను సంతోషించాడు, ఇచ్చాడు. అలాగే వామనుడు చాలా చాలా పొగిడాడు. స్వామి ఎందుకు ఇవన్నీ, మీకేం కావాలో చెప్పండి. నాకేం కావాలి, మూడు అడుగులు కావాలి, యజ్ఞం చేసుకుంటాను. నేను మూడు లోకాల అధిపతినయ్యా, నువ్వు పిచ్చి బ్రాహ్మణుడవా, బతకడం రాదా, బతక నేర్చుకోలేదా? నాలాంటి వచ్చి ఒక లోకం ఏమని అడుగు, ఒక ద్వీపం అడుగు. మూడు అడుగులేమిటి? పోతన ఈ ఘట్టంలో మంచి పద్యం చెప్పాడు, అంటే దానికి అనువాదమే. ఏమిటి? వ్యాప్తించెందక వగవక ప్రాప్తం బగు లేశమైన పదివేలనుచున్ తృప్తించెందని మనుజుడు సప్తద్వీపంబులందు చక్కంబడుని. అర్థమైంది కూడా అందరికీ తెలియ కాబట్టి. తృప్తి లేని వాడికి ఎంత ఇచ్చినా సంతోషించడు, తృప్తి ఉన్నవాడికి ఏమిచ్చినా ఏమి ఇవ్వకున్నా ఒకటే. అవన్నీ నాకెందుకు స్వామి, మూడు అడుగులు చాలు. బలిచక్రవర్తి ఇవన్నీ చాలా జాగ్రత్తగా వింటున్నాడు. అయ్యా ఇస్తానంటున్నాడు గురువు గారు. ఏమిటి వీడిలా వచ్చాడు, అందరినీ మంత్రముగ్ధులని చేశాడు, రాజుగారు ఇస్తానంటున్నారు, ఈయన తీసుకుంటానంటున్నాడు, ఇంత తేజ్ ఎక్కడిది వీడికి? కొంచెం జాగ్రత్తగా చూచాడు స్వామి యొక్క శరీరాన్ని. వక్షస్థలం కాస్త మెరుస్తూ ఉంది. ఓ మెరుపు ఉంది ఏమిటి అని మరికాస్త జాగ్రత్తగా చూచాడు. మరి శుక్రాచార్యులు ఎవరు? భార్గవుడు కదా. అమ్మవారి వంశం ఏమిటి? భార్గవీం లోకజననీం క్షీరసాగర కన్యక, ఆమె భృగు వంశం, మహానుభావురాలే. అంటే శుక్రాచార్య గారు ఏమవుతారు అమ్మవారికి? అన్నగారే కదా. ఆడవారు భర్త ఎంత జాగ్రత్తగా చూచినా తల్లిగారి వారంటే కొంచెం ప్రేమ ఉంటుంది కదా. అన్నగారు ఉన్నారు, తాను తొంగి చూచింది. ఓహో నువ్వా తల్లి, స్వామి నాకు అర్థమయ్యాడు, ఇక నేను చూసుకుంటాను అని అప్పుడు చెప్పాడు శుక్రాచార్యులు, వీడు బ్రహ్మచారి కాదు, సామాన్య బ్రాహ్మణుడు కాదు, పొట్టివాడు కాదు, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు. నీ నుండి మూడు లోకాలు తీసుకోవటానికి భిక్షుకునిగా వచ్చాడు. ఇలాంటి వాడికి దానమిస్తే నీవన్నీ కోల్పోతావు, నీ సర్వస్వం పోతుంది, జీవితమే పోతుంది. సర్వస్వాన్ని పోగొట్టే దానం దానం కాదు. దానం అనేది ఉన్నవాడు ఉన్న ఆస్తిని కొంత కాపాడుకొని కొంత ఇవ్వాలి, మొత్తం ఇస్తే అత దానం ప్రశంసంతి. ఏ ఆత్మహన్యతి, తానే నశించేటువంటి దానాన్ని ఎవరు ప్రశంసించరు, ఇవ్వకూడదు. అతను శ్రీ మహావిష్ణువు ఇంత బాగా చెప్పితే ఏమన్నాడు, మరి శ్రీ మహావిష్ణువే నా దగ్గరికి యాచకుడిగా వచ్చాడా, ఇంకా నాకు ఇంతకనక భాగ్యం ఏం కావాలి. మనం యజ్ఞంలో శ్రీమతే నారాయణాయ స్వాహ అంటాం కదా, ఆయనే వచ్చాడు. యజ్ఞం పూర్తయింది, ఇంకెందుకు ఆయన వస్తే, ఆయనే వచ్చి అడిగితే ఇంకా దాచుకునేది ఏమిటి. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోర్ధతిపై పాలిండ్లపై నూత్ర మర్యాదంచెందు కరంబు క్రిందగుట మీదై నాకరంబుంట మేలుగాదే. పరమాత్మ చెయ్యి కింద దేహి అని, నా చెయ్యి దదామిని పైన ఉంటుంది, ఇంకెందుకయ్యా రాజ్యం. ఉంటేం పోతే, నేనుంటేం పోతే, నా దగ్గరికి స్వామే భిక్షుకునిగా వచ్చాడు, ఇంతకంటే భాగ్యం నాకొద్దు, ఇస్తానని మాట ఇచ్చాను. బ్రాహ్మణునికి మాట ఇచ్చి తప్పటం మరణం కంటే నీకుష్టము, నేను ఇచ్చే తీరుతాను. గురువుగారి ఆజ్ఞను ధిక్కరిస్తావట్రా, నీవు రాజ్యభ్రష్టుడు అవుతావు అని శపించాడు. ఏమైంది ఇప్పుడు గురువుగారి దయ? ఇంతకేం చేయ, వామనుడు చేంజ్ చేశాడు, బలిచక్రవర్తి మీద గురువుగారి దయ లేకుండా చేశాడు కదా. మరి అలా చేయటంలో ప్రధాన పాత్ర ఎవరు వహించారు, అర్థమైంది? శుక్రాచార్యులు శ్రీ మహావిష్ణువును గుర్తుపట్టడానికి అవసాయం చేశారు అమ్మే కదా. జగజర్మన్ చాటున ఉండి తొంగి చూచి మీ బావే వచ్చాడు అని చెప్పి, అతన్ని మాట్లాడించి, వీడితో కాదనిపించి, అసలు అమ్మ లేకుండా అమ్మ స్వభావం కాకుండా ఏమొస్తుంది. ఇలా బలిచక్రవర్తికి న్యాయంగా ఈ కథ అంతా విన్నవాళ్ళు, వామనావతారంలో తెలియని వాళ్ళు చాలామంది, బలిచక్రవర్తికి అన్యాయం చేశాడండి, ఇంద్రుడికి మేలు చేశాడు, పక్షపాతి అనే అపప్రస కాదు. ఇంద్రునికి మూడు లోకాలు ఇచ్చాడు, బలిచక్రవర్తికి రసాతలం ఇచ్చాడు, ఒకటే కదా, ఒకటే. కానీ ఒకటిలో చాలా విశేషాలు ఉన్నాయి. మూడు లోకాలు బ్రహ్మకు ఒక పూట కాగానే పోతాయి, నైమిత్తిక ప్రళయంలో మూడు లోకాలు పోతాయి. కానీ సుతలము అతలము కాదు, అతలము సుతలము తలాతలము మహాతలము పాతాళము, ఈ నాలుగు లోకాలు బ్రహ్మకు నూరేళ్ళైనాక పోతాయి. మహాప్రళయంలో సుతలము మహాతలము రసాతలము పాతాళము మహాప్రళయంలో పోతాయి. భూలోకము భువర్లోకము సువర్లోకము పోయేది నైమిత్తిక ప్రళయంలో. అంటే బ్రహ్మకు ఒక పూట వరకే మూడుంటాయి. ఒక పూట రాజ్యాన్ని ఇంద్రునికిచ్చి నూరేళ్ల రాజ్యాన్ని బలిచక్రవర్తికి ఇచ్చాడు. ఏం చేశాడు స్వామి, మేడి చేశాడా కీడు చేశాడా, ఈ రహస్యాలు తెలుసుకోవాలి. కథ వినటం కాదు, కథ వెనక ఉన్నటువంటి ఈ రహస్యాలు తెలుసుకోవాలి. ఈ రీతిలో వామనావతారంలో కూడా బలిచక్రవర్తికి రాజ్యం ఇవ్వటానికి ఇప్పించటానికి అమ్మ ఎలా సహకరించిందో మనం ఈ భాగంలో అనుసంధానం చేసుకున్నాము. మనం మన్న కొంత చెప్పి ఆపుకున్నాం. సీతమ్మ రామాయణం మొత్తంలో ఎలా తాను ప్రధాన పాత్ర వహిస్తుందో ఒక్క మాటే చెప్పాం. సీతాయాహ చరితం మహతని మాత్రం చెప్పి నిన్న అమ్మవారి ఉత్పత్తి చెప్పుకున్నాం. క్షీరసాగర మథనం, లక్ష్మి ఉత్పత్తి, ఆ వైభవం చెప్పుకున్నాం. ఎలా మనకు సీతమ్మ ప్రాముఖ్యం రామాయణంలో ఉంది మొదలు చెప్పాం. తానే ముందొచ్చిందని, పద్మాక్షునికి పుత్రికగా వచ్చిందని, వేదవతి అయిందని, జనక మహారాజు గారి తోటలో శిశువుగా ఆవిర్భవించిందని, అవన్నీ మనకు తెలిసిన విషయాలే చెప్పుకున్నాం. దాని తర్వాత వివాహం చేసుకుంది. వివాహమైన తర్వాత ఒక 12 సంవత్సరాలు అయోధ్యలో భుంజాన మానుషానుభోగాన్ సర్వకామ సమృద్ధిని తత్ర త్రయోదశే వర్షే రాజ్యేనే ఇక్ష్వాకునందనం అని చెప్తారు. 12 ఏళ్ళు భర్తతో ఆనందంగా అన్ని భోగాలు అనుభవించింది. ఆ తరువాత రామచంద్రునికి పట్టాభిషేకం జరపాలని దశరథ మహారాజు నిర్ణయించుకున్నాడు. అందరినీ పిలిచాడు. 60,000 సంవత్సరాలు పరిపాలించాను రాజ్యాన్ని నేను, పాండురస్య అతపత్రస్య ఛాయాయాం జరితమ్మయ. ఈ 60,000 సంవత్సరాలు తెల్లని గొడుగు నీడలో ఈ శరీరాన్ని పూర్తిగా జీర్ణం చేశాను, ఇంకా నాకేం కావాలి, వృద్ధోస్మి వృద్ధుణ్ణయ్యాను, విశ్రాంతిమభిరోచయే, నేను విశ్రాంతిని కోరుతున్నాను, మీ అందరికీ ఇష్టమైతే రాముణ్ణి యువరాజుగా చేస్తాను. ఎంత స్పష్టంగా చెప్పాడు దశరథ మహారాజు అంటే, రాముణ్ణి యువరాజు చేయటం నాకు ఇష్టం కావచ్చు, నా కుమారుడు కాబట్టి నాకు సంతోషం కావచ్చు, మీకు కూడా ఇష్టమైతేనే చేస్తాను, ఇది నాకు ప్రియం, ఈ నా ప్రియం మీకు హితమైతే చేస్తాను, మీకు హితం వేరే ఉంటే అదే చెప్పి అదే చేస్తాను, నా కోసం రాజుగారు ఏమనుకుంటారో కాదంటే అనే భావముద్దు మనస్సులో ఉన్నది చెప్పండి. ఏమన్నారు, ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేర మహతాయాంతం రామం చత్రావతారం చెప్పుకుంటాం. స్వామిని ఇచ్చామహా, ఆయన్నే కోరుతున్నాము. ఎలా, రామచంద్రుడు శ్వేతఛత్రంలో పట్టడమి అధిరోహించి ఊరంతా ఊరేగుతుంటే చూడాలని కోరుకుంటున్నాం. రాముడే మాకు రాజు కావాలి, ఒక్కసారి మొత్తం ప్రజలు ఏకకంఠంతో పెద్దగా ధ్వని చేస్తే ఆ ధ్వనికి సభ పైకప్పు ఎగిరిపోయిందా అనుకున్నారట. జనఘోష మహానభూత్ అంటాడు దశరథ మహారాజు గారు. అంత ప్రేమున్నా కొంచెం చివుక్కుమంది మనస్సు ఆయనకు, రాజు కదా. ధర్మశాస్త్రం ఏంటంటే ఏమైనా చెప్తాడు, పదవులందు స్త్రీల పెదవులందు ఆశ ఎన్నడైనా ఆరునా తీరునా విశ్వదాభిరామ వినురవేమ. చాలా ఉన్నాయి ఏమైనా పద్యాలు, మనం ఇప్పుడు అన్ని మర్చిపోయాం. మనకి ఇప్పటి కాలంలో పిల్లలకు శతకాలు లేవు. నీతి శతకము, భాస్కర శతకము, సుమతి శతకము, వేమన శతకము, అసలు ఆ పేరే లేదు. అవి పెడితే ఏదో గోల చేస్తున్నారు వాళ్ళు. చిన్న చిన్న మాటలు. ఒక్కసారి రాజుగా ఉన్నవాడికి ఆ సింహాసనం పోతుంది అంటే వాడు ఎంత గొప్పవాడైనా అమ్మో వద్దు వద్దు, నేనే ఉండాలి, నేనే ఉండాలి, నేనే ఉండాలి. అలా కాకుండా దశరథుడు చిన్న టెస్ట్ చేశాడు ప్రజలను. ఏమయ్యా ఇది, ఎక్కడి న్యాయమయ్యా, 60,000 ఏళ్ళు పరిపాలించాను కదా, ఎన్నడైనా మీకు హాని చేశానా, బాధ కలిగించానా, ధర్మాన్ని తప్పానా, మీకు కావలసిన దాన్ని ఇవ్వలేదా, ఏం తక్కువ చేశాను, ఏం తప్పు చేశాను అడగగానే ఓ ఇవ్వండి రాముడికి అనాలనా, కనీసం మొహమాటం కోసమైనా వద్దు రాజా కొన్నాడు మీరే ఉండండి అంటే ఏం మునిగిపోయిందయ్యా, మర్యాద కన్నా అందలేరా, అయినా అంత గొప్ప గుణాలు ఏమున్నాయ్యా రాముడిలో తెలుసు. ఎందుకు అడిగాడు, ధర్మశాస్త్రం కుమారుని గుణాలను తండ్రి పొగడకూడదు. కుమారుడు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే, చాలా కాలం బతికి ఉండాలంటే తండ్రి అతన్ని పొగడకూడదు. జాగ్రత్తగా ఉండురా, నేర్చుకో, బాగుపడు, ఇంకాస్త బాగా నేర్చుకో అంటాడు తప్ప బాగా చేశావు అనడు, అనకూడదు. మూడున్నాయి శాస్త్రాలు, భార్యను బ్రతిలాడకూడదు, కుమారుణ్ణి పగడకూడదు, గురువును నిందించకూడదు. ఈ మూడు సమాన పాపాలే. ఎక్కువగా పొగిడితే భార్యకు కాదు భర్తకు ఆయుక్షీణం, ఎక్కువగా పొగిడితే పుత్రునికి ఆయుక్షయం, గురువును నిందిస్తే శిష్యుడికి జీవితక్షయం. శాస్త్రం అది. మనకు మహాకవి ఉన్నాడు, వినుంటారు పెద్దలు, భారవి మహానుభావుడు. ఎంత గొప్పవాడంటే భారవి, ఆ రోజుల్లో ఇంట్లో సరుకులు అయిపోతే భార్య అయ్యా సరుకులు లేవు అంటే ఓ శ్లోకం రాసి ఇచ్చేవాడు. మనం చెక్కిస్తామే ఆ శ్లోకం రాసి ఇచ్చేవాడు. ఆ శ్లోకాన్ని దుకాణవాడు తీసుకొని ఒక 50 సరుకులు ఇచ్చేవాడు. అంత మహాకవి. ఒకసారి ఇలాగే భర్తతోటి అయ్యా సరుకులు లేవు ఓ శ్లోకం రాసి ఇచ్చాడు. ఎందుకంటే చాలామంది శ్లోకంలో ఏముంటుంది, ఏదో కథ ఉంటుంది, కథకు అంత సరుకులు ఇయ్యాలా, కథ కాదు మన హితం ఉంటుంది. ఓ శ్లోకం రాసి ఇచ్చాడు, పో తీసుకోపోమ్మన్నాడు. ఓ వ్యాపారికి ఇచ్చాడు, బా చాలా బాగుంది అమ్మ పంపిస్తాను వెళ్ళండి సామాగ్రి పంపిస్తాను. ఏముంది శ్లోకంలో, సహస విదధీత నక్రియాం అవివేక పరమాపదాం పదం. ఎవరైనా సరే తొందరపడి ఆలోచించకుండా ఏ పని చేయకూడదు. వివేకము లేనివాడు అన్ని ఆపదలు పొందుతాడు. రుణుతేహి విమృశ్య కారిణం గుణలుబ్ధా స్వయమేవ సంపద. కొంచెం ఆలోచించి పనిచేసేవాడికి సంపదలు తనంత తాముగా వస్తాయి. ఇది ఆ శ్లోకంలో. బాగుంది కదా. తీసుకున్నాడు సరుకును పంపించాడు. ఆ తాటాకును మనం పైన సూరంటాం, హాల్లో ఉంటాం, అతో అంత కవేలీలు ఉంటాయి, ఆ పైన కట్టాడు ఓ తాడు పెట్టి అయిపోయింది. కొన్నాళ్లకు వ్యాపారానికి పోయాడు. అప్పుడు రోజుల్లో వ్యాపారం సరుకులు తెచ్చుకోవాలి, వ్యాపారం చేయాలంటే ఇప్పటిలాగా భోజనపై సాయంకాలము ఇంట్లో షాపు చూడమో కాదు, మినిమం 10 ఏళ్ళు పడుతుంది పోయి రావాలంటే. సరుకులు తీసుకోవాలి, అవన్నీ అమ్మాలి, డబ్బులు సంపాదించుకోవాలి, రావాలి. 10 ఏళ్ళు 12 ఏళ్ళు 16 ఏళ్ళు 18 ఏళ్ళు వాళ్ళ యొక్క అదృష్టాన్ని బట్టి ఉంటుంది. అలాగే వెళ్ళాడు 20 ఏళ్ళకు వచ్చాడు. తెల్లవారుజామున 4 గంటలకు వచ్చాడు ఇంటికి. ఆ రోజుల్లో తలుపులు పెట్టుకొని గడియలేసుకొని పడుకునే రోజులు కావు. నాకు కథ చెప్తారు విష్ణు ధర్మోత్తరంలో, కార్తవీర్యాధ్యులని పరిపాలనలో తలుపులు వేసుకొని పడుకునేవారు లేరు, బయటికి పోతే తాళం వేసుకునేవారు లేరు. ఏ వస్తువు పోయినా కార్తవీర్య అంటే వచ్చేస్తుంది. కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన హృతం నష్టంచ విందతి. ఈ మంత్రం చాలు. ఇప్పటికీ దీన్ని మనం చదువుకుంటే పోయిన వస్తువు దొరుకుతుంది. అపహరించిన వాడు అపహరించిన దాన్ని తీసుకొని ఇంటికిచ్చిపోతాడు. చాలా చోట చూశాం, చాలా జరిగినది ఆ శాస్త్రం. అలాగే ఆ రోజుల్లో తలుపులు తాళాలు లేవు, ఈమె కూడా తలుపు వేసుకోలేదు, అలా దగ్గరేసింది పడుకుంది పాపం. భర్త వచ్చాడు 4 గంటలకు, హాల్లో భార్య పడుకొని ఉంది. భార్యే కాదు, భార్య పక్కన ఒక యువకుడు పడుకొని ఉన్నాడు. చూశాడు, 20 ఏళ్ళు లేను కదా, దుర్బుద్ధి పుట్టిందేమో భార్యకు, ఇలాంటి భార్య నాకెందుకు అని కత్తి తీశాడు, చంపేస్తాను. కత్తిలా లాగాడు, పైన తాటాకు తగిలింది, అది ముందరపడింది. చూచాడు, సహసా విదధీత నక్రియా, తొందరపడి పని చేయొద్దు, ఆలోచించకుండా చేస్తే ఆపదలు వస్తాయి. పెద్దవాడు చెప్పాడు, ఎలాగో వచ్చాను కదా, అదే కూర్చుంటారు, రెండు నిమిషాలు వాళ్ళు లేస్తారు కదా, విషయం తెలుస్తుంది, ఎందుకు చంపాలి అని కైతవతల పడేసి కూర్చున్నాడు. ఓ కుర్చీ మీద కూర్చున్నాడు. ఓ పావు గంట రెండుకో మేరకు వచ్చింది, లేచింది, చూసింది, అరే లేరా రానొచ్చాడులే, లే రానొచ్చాడులే అని మనం కొడుతున్నది. కొడుకు వాడు. ఇతను పోయినప్పుడు భార్య గర్భవతిగా ఉంది. వాడికి 20 ఏళ్ళు. మరి ఈ శ్లోకం జీవితాన్ని కాపాడిందా లేదా? ఈ విలువ ఎక్కువ ఆ విలువ ఎక్కువ? అంతటి మహానుభావుడు మహాకవి వాళ్ళ నాన్న మెచ్చుకోవటం లేవని, వాడి ముఖం వాడికి ఏదో రాస్తున్నాడు, ఓ ఇంకా చాలా బాగా రాయాలే, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు, లోకమంతా పొగడుతుంది, రాజులందరూ పొగడుతున్నారు, నాన్న ఒప్పుకోడే, వీడికి ఒళ్ళు మాడుతుంది, అమ్మ అమ్మ నాన్నకు చెప్పు, అందరు నన్ను పొగుడుతుంటే ఈయన ఇట్లంటాడేమిటి, ఒక్కసారి బాగా రాసావంటే చాలు నాకేమొద్దు, బాగా రాసావు బాగా రాసావు అంటే సరిపోతుంది కదా ఒక మాట, ఏ ముత్యాలు ఆరిపోతాయా? పాపం భార్య అంది, నాకన్నీ తెలుసు, సమయాన్ని బట్టి నేను చేస్తాను, ఎంతకు చేయడు, వాడికి ఒళ్ళు మండింది, ఈ లాభం లేదు, ఈయన పోతే కానీ నాకు పేరు రాదు, ఈయనను చంపేస్తాను అనుకుంది. ఆ రోజుల్లో అన్ని చెప్పాం కదా కవేలు పెంకుటిళ్ళు ఉంటాం, ముందుగానే వెళ్ళి వీరు పడుకునే ఆ బెడ్రూమ్ పైన పెంకు ఇంత రంధ్రం చేశాడు, ఎంత వీసి పక్కకు పెట్టాడు, పెద్ద గుండు రాయి ఉంటుంది కదా పట్టుకొని పక్కన కూర్చున్నాడు, ఇది ఎత్తేస్తారు ఇలా చేస్తే నా పిడబోతుంది. ఇప్పుడు భార్య అడిగింది, ఎందుకండి పిల్లవాడు బాధపడుతున్నాడు, ఒక్క మాట అనరాదండి మీరు, సంతోషిస్తాడు, పిచ్చిదానా నేను పొగడితే వాని ఆయుష్ క్షీణమవుతుంది, ఏ తండ్రి కొడుకును పొగడకూడదు, అది వాడికి తెలుసు, వాడు పండితుడే, కీర్తికాంక్ష నన్ను అందరు పొగడాలని ఒక చిన్న కీర్తికాంక్ష ఉందే, తండ్రిని మరిపించింది, తల్లిని మరిపిస్తుంది, కొడుకును తండ్రి పొగడకూడదు, నాకు తెలుసు వాడు బాగా రాస్తాడు, లోక ప్రసిద్ధి పొందుతాడు, కానీ నీ నా మాట అంటే పడిపోతాడు, వాడి క్షేమం కోరి చేయటం లేదు, వాడు పైనే ఉన్నాడు, అమాంతానికి వచ్చి కాళ్ళ మీద పడ్డాడు, నాన్న ఇప్పుడు చెప్తున్నాను విను, ఎందులో గొప్పవాడైనా అసూయలో ఈర్ష్యలో గొప్పవాడు కాకూడదు, అర్థమైందా? నేనింత గొప్పవాడితే ఆయన ఎందుకు అనుకోగలడు, ఈయనెందుకు ఒకడు పోవడం నీకెందుకు, నీవు నిజంగా గొప్పవాడవైతే లోకమంతా నిన్నే పొగడుతుంది, పొగడతల కోసం గొప్పవాడవు కావాలా, గొప్పవాడైతే పొగడాలా, గొప్పతనానికి అర్థమేమిటి? ఇది అయిన తరువాతనే మహానుభావుడు కిరాతార్జునీయం అనే మహాగ్రంథాన్ని కావ్యాన్ని రాశాడు. అంటే తండ్రి కుమారుణ్ణి పొగడకూడదు, దశరథ మహారాజు మరి రాముణ్ణి పొగడకూడదు, కానీ వినాలి, వీళ్ళని అడిగాడు, ఏంటి గొప్పతనం, మా అబ్బాయి ఏడు గుణాలు ఉన్నాయి చెప్పు, వాళ్ళు మొత్తం పొగడతారు, సరే పట్టాభిషేకం నిర్ణయించారు, పిల్లవాడిని పిలిచారు, ఆయన రేపు నీ పట్టాభిషేకం చేస్తున్నామని చెప్పారు, సంతోషించి నమస్కారం చేసి ఆశీస్సు రూపొంది తల్లి దగ్గరికి వెళ్ళి తల్లికి చెప్పి భార్య దగ్గరికి వచ్చాడు, సీతమ్మ దగ్గరికి, ఇలా నన్ను రేపు ఏదో ఎల్లుండి మా నాన్నగారు యువరాజుగా పట్టాభిషేకం చేస్తున్నారు, రాజ్యపాలనా భారం నాకు అప్పజెప్తున్నారు, ఏ భార్య అయినా ఈ మాట భర్త చెప్తే ఎంత ఆనందంగా ఉండాలండి, పొంగిపోవాలి కదా, ఏమందామె, దీక్షితం వ్రత సంపన్నం జటాజినధరం శుచిం కురంగ శృంగ పాణించ ఇచ్చంతి త్వాం భజామ్యహం. ఇది ఏం ఆశీర్వచనం, దీక్షలో ఉండి వ్రతాన్ని పరిపాలిస్తూ జింక చర్మాన్ని నారవస్త్రాన్ని కట్టుకొని అలాగే జింక కొమ్మును చేతిలో పట్టుకొని ఆరాధన చేస్తుంటే అలాంటి నిన్ను చూడాలని కోరుతున్నాను. ఏం చెప్పింది ధర్మశాస్త్రం ఏమిటంటే, పట్టాభిషేకం అవుతున్న రాచతిలో జింక కొమ్ము ఉంటుంది, ఇప్పుడు మనం మర్చిపోయాం కానీ పాత రోజుల్లో యజ్ఞం చేస్తే ముందు జింక కొమ్ము ఉండాలి చేతిలో, ఎందుకు దురద పెడుతుంటే గోరుతో ఒగ్గకూడదు, దాంతో తీసుకోవాలి. అలాగే పట్టాభిషేకంలోనూ యజ్ఞంలోనూ ఈ వస్త్రాలు పనికిరావు, నార వస్త్రాలే కట్టుకోవాలి, దీక్షలోనే ఉండాలి, వ్రతంలోనే ఉండాలి. ఇవన్నీ అటు రాజ్యానికి ఇటు అరణ్యానికి సరిపోయే లక్షణాలు అవి చెప్పింది ఆమె. అంటే గుర్తు చేసింది రాముడికి, మనం ఎందుకు వచ్చామయ్యా, అయోధ్యలో మహారాజుగా నీవు మహారాణిగా నేను ఉండి ఆనందించడానికా, మన రాజ్యం మనకు వైకుంఠం లేదా, ఎందుకు వచ్చాం మర్చిపోయావా? అందుకే గుర్తు చేసింది కురంగ శృంగపాణిం. ఈ శ్లోకం మొత్తంలో ఇది హైలైట్ అన్నమాట. కురంగ శృంగం లేడి కొమ్ము. మన పని చేయవలసింది ఎవరు? లేడే కదా, కదా. రాముడు లంకకు పోవటానికి, సీతమ్మ లంకకు పోవటానికి ఎవరు కారణం? లేడి. కురంగ శృంగపాణిం ఈమె కోరింది. ఆ లేడి ప్రాణాలతో వస్తే సంతోషం, ప్రాణం పోతే జింక చర్మమును జింక కొమ్మును తీసుకొనిరా అని చెప్పింది. అప్పటిది గుర్తు చేసింది. చాలా చమత్కారంగా గమనించాలి మనం. అంటే ఏమిటి? రాజ్యం కాదు నాయన, అరణ్యానికి వెళ్ళాలి, రావణ సంహారం చేయాలి, మర్చిపోయావా? గుర్తు చేసింది. సరే ఆ భాగం తెలుసు, అరణ్యానికి వెళ్ళారు. అమ్మవారు మనం చెప్పుకున్నాం చాలా విస్పష్టంగా, ప్రతి చోట తన ప్రయత్నం తన పని తాను చేసింది. అరణ్యవాసం మొత్తంలోనూ పంచవటిలో లేడిని చూచి రాముణ్ణి పంపించటం, రాముడి గొంతులో లేడి హా రామ హా సీత హా లక్ష్మణ అంటే లక్ష్మణస్వామిని కఠినంగా పలికి పంపించటం, ఎక్కడ రావణాసురుడి మనస్సు మారి మళ్ళీ నన్ను తిరిగిస్తాడో ఏమో అని అతని పౌరుషాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడటం. ఏం చెప్పింది? ఇది జీవితం ఇచ్చేసి విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల తేన మైత్రీ భవతుతే. ఇది జీవితం ఇచ్చేసి నీవు బతకాలి అనుకుంటే రామునితో స్నేహం చెయ్యి. రాముడు శరణాగత వత్సలుడు, ఒక్కసారి శరణు వేడితే కాపాడుతాడు. బ్రతకాలన్నా రాముణ్ణి శరణు వేడు, చావాలన్నా రాముణ్ణి శరణు వేడు. అదెందుకు? కాస్త మంచి చావు చస్తావురా, ఘోరమైన చావు చావకుండా మర్యాదగా చస్తావు. చావటంలో మర్యాద ఏంటండి అంటారా? చాలా ఉంది. ఓ శ్లోకం ఉంది, నెక్కారోహి అయమేవమే యదరయ తత్రాప్యసవు తాపస. రావణాసురుడు రాముడు వచ్చి కుంభకర్ణ ఇందుకందరూ చంపేసి ఇక వాడొక్కడే మిగిలాడు. అప్పుడు సభలో కూర్చొని రావణుడు ఎంత పరిస్థితి విషమించింది, నెక్కారోహి అయమేవమి, నాకు పెద్ద అవమానం ఇది. ఏమిటిది? ఎతు అరయ, రావణాసురుడికి శత్రువులున్నారంటేనే అవమానం. ఎవడుంటా శత్రువులు? ఎవడని చెప్పుకుంటాడా ఎవడు శత్రువు అని? తోడు బతుకుతాడా? శత్రువు ఉన్నాడు అంటేనే అవమానం. సరే ఒకడు ఉన్నాడు, రాముడు వచ్చాడు, వాడు శత్రువు అనుకున్నాడు, వాడు అనుకో వీడు అనుకున్నాడు, ఎందుకంటే రాముడు శత్రువు లేరు, వీడు అనుకున్నాడు. తత్రాప్యయం తాపస, పోనీ ఆ శత్రువు ఏ ఇంద్రుడో ఏ కుబేరుడో ఏ త్రిలోకాధిపతో అయితే కొద్ది గౌరవం ఉండేది, తపస్సు తీసుకునేవాడు, ముక్కు మూసుకునేవాడు, అడవిలో ఉండేవాడు ఓ తాపసి నాకు శత్రువా, పోనీలే అనుకుంటా అనుకుని అనుకుంది వాడు అత్త ఇక్కడికి వచ్చాడు, నా లంకలోకి వచ్చాడు, దేవతలు కూడా లంకకు రాలేదు అనుకునే గర్వంతో ఉన్న నేను ఒక తాపసి లంకలోకి వచ్చాడు. వచ్చి ఊరుకున్నాడా? నిహంతి దానవ కులం, అందరినీ చంపుతున్నాడు రాక్షసులందరినీ. నా వాళ్ళంతా పోతున్నారు, ఇంద్రజిత్తుడా, ధిక్ ధిక్ ఇంద్రజిత, విభూజితవతాకిం కుంభకర్ణేనవా. నజీత్ ఏం చేస్తాడు? లేపాను కుంభకర్ణుని, వాడేం చేశాడు? రావణాసురుడు మొదటి రోజు యుద్ధంలో రామునికి పూర్తిగా ఓడిపోయాడు. రథము, ధనస్సు, ధ్వజము, గుర్రములు, సారథి అన్నీ పోయాయి, ఒక్కడే ఉన్నాడు. ఇంకొక బాణం కొడితే వాడిపోతాడు. కానీ రాముడు కొట్టలేదు, దయామయుడు. ఎంత దయగలవాడంటే, అప్పుడు ఒక బాణంతో కథ అయిపోయేది, రామాయణం అయిపోతుంది. కానీ రాముడు ఒప్పుకోడు. అంటాడు, గచ్చ అనుజానామి రణార్థితత్వం ప్రవిశ్య రాత్రించరరాజ లంకాం ఆశ్వాస్య నిర్యాహి రథి సధన్వి తదా రథస్థ ప్రేక్షసి మే పరాక్రమం. రావణ పో, నీ ఇంటికి పో, పర్మిషన్ ఇస్తున్నాను, ఒప్పుకున్నాను, అనుమతిచ్చాను. యుద్ధరంగంలోకి వచ్చిన తరువాత యుద్ధరంగాన్ని విడిచి మళ్ళీ ఇంటికి పోవాలంటే ఎదురుగా ఉన్నవాడు పర్మిషన్ ఇవ్వాలి, తీసుకోకుండా పోతే ఓడిపోయినట్టే. ఆట పూర్తయిన వెళ్ళిపోతే అవుట్, రంగంలోనే ఉండాలి వాడు. నేను ఒప్పుకున్నాను పోవయా, ఎందుకు చంపడం లేదు? రణార్థితత్వం పొద్దున్న నుంచి యుద్ధం చేస్తున్నావు, ఎంతమందినో చంపావు, ఎంత బాగా పోరాడావు, అలసిపోయావురా? ఇప్పుడు నేను నిన్ను చంపితే రాముడు పెద్ద వీరుడా? అరిసిన వాడిని కొట్టాడు ఆయన, గతి అట్లా ఉంది రాముడికి. ఎన్ని పనులు చేసినా అపనిందలే వస్తాయి. వారిని చంపుతానయ్యా అని తాను మాట ఇస్తే సుగ్రీవునికి మాకు నమ్మకం లేదు. సుగ్రీవునికి నువ్వు చంపుతావా? నీకా శక్తి ఉందా? నీకా బలం ఉందా? నేను పరీక్షించుకున్న తర్వాతే పిలుస్తాను. ఏం పరీక్ష? నీకు తెలియదయ్యా ఎలాంటి వాడో వారి, నీకు తెలుసా ఎలాంటి వాడు? అతను పొద్దున్నే మార్నింగ్ వాకింగ్ చేస్తాడు, మార్నింగ్ వాక్. తెలుసా ఎంత చేస్తాడో? 4 సముద్రాలు తిరిగి వస్తాడు. అర్థమైందే? అలాగే ఇంకేమిటి, ఎగిరేస్తారు కదా, అలా వాలి కులపర్వత శిఖరాలను ఎగిరేస్తాడు. తన శరీర బలాన్ని చూసుకోవటానికి అలా 3 రకాలుగా లాగేస్తుంటే చెట్లు గుట్టలు ఊగిపోతాయి, కింద పడిపోతాయి. అలాంటి వాడిని నువ్వు కొడతావా? చంపగలవా? ఇగో వీడున్నాడు మహిషాసురుడు, ఉన్నాడు కదా దుందుభి అంటాం. ఆ దుందుభిని వారి యుద్ధం చేసి చంపి లేపి విసిరేశాడు. ఇక్కడ పడింది వచ్చి కిషకింద ఉండి విసిరి వేస్తే మతంగాశ్రమంలో పడింది అది. నువ్వు లేపగలవా? ఈ కాయాన్ని ఇప్పటికీ ఉంది, లేపగలవా? ఓహో దీన్ని లేపాలా, అయితే సరే అని పాదాంగుష్ఠేన చిక్షేప రాముడు కాలి బొటలు చిమ్మేశాడు. ఎక్కడో పడింది అది. చాలనారా అన్నాడు. చాలదండి అన్నాడు. ఎందుకురా? అప్పుడు వాడు అప్పుడే చచ్చాడు. ఆర్ద్రహ సమాంస ప్రత్యగ్రహ అప్పుడే చచ్చాడు. చచ్చిన వాడి శరీరం బాగా బరువు ఉంటుంది, అందులో మాంసము ఉంది, ఎముకలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అస్థిపంజరం ఉంది. 10 ఏళ్ళు దాటింది కదా, ఇంకేముంటుంది మాంసం? మాంసంతో ఉన్న శరీరాన్ని విసిరేసిన వాడికి అస్థిపంజరం తేడాలేదా? నిన్ను ఒప్పుకోను అన్నాడు. చూడండి ఆయన కర్మ ఎంత పని వచ్చింది. మరి ఏం చేయాలరా? మా వాలి ఒక్కొక్క ముష్టిఘాతానికి ఒక్కొక్క చెట్టు కూలగొట్టాడు. నువ్వు ఒక్క బాణంతో ఓ చెట్టు కూలగడితే ఒప్పుకుంటాను. అంతేనా? బాణం తీసి కొట్టాడు. 7 చెట్లు అవతల ఉన్న పర్వతం అవన్నీ ఛేదించుకొని భూమిలోకి వెళ్ళి భూమిని తెలుసుకుని వచ్చి మళ్ళీ వచ్చి ఇక్కడ చేరింది. అప్పుడు దండం పెట్టాడు. స్వామి క్షమించండి, మీరు తప్పకుండా చేయగలరు, బయలుదేరదాం రండి. ఇక్కడ ఇంకో రహస్యం ఉంది. మనం చెప్పుకున్నాం అమ్మవారి వైభవాన్ని చెప్పినప్పుడు అమ్మవారికి మరో అంశే పరమభక్తులు. ఆచార్యులు గురువు గారు అని చెప్పుకున్నాం. ప్రతి గురువు గారు అమ్మగారిలాగా మన కథలను పరమాత్మకు చెప్పి క్షమాపణ మనకు లభింపజేస్తారు. ఒకటి గురువు గారు లక్ష్మీని శాస్త్రం, లక్ష్మీంశే. గురువు గారికి ద్రోహం చేయొద్దు. ఈ కథలో చిన్నగా ఆ వృత్తాంతం విడి ఉంది. సరే, వారి ఒప్పుకున్నాడు, బయలుదేరదామన్నాడు, బయలుదేరారు, వెళ్ళారు. పోయి వాలిని పిలిచాడు సుగ్రీవుడు. వాలి మహాకోపంతో వచ్చాడు, ఘోరమైన యుద్ధం చేశారు వాలి సుగ్రీవుడు. ఎలాగో బలవంతుడు వాలి, వీడు గెలవలేడు. కొంతసేపు యుద్ధం చేశాడు, వానికి బలం పుట్టి పొందుతున్నది, వీడిని బాగా ముష్టిఘాతాలు చేస్తున్నాడు, చేత కాదు. రాముడిని చూస్తున్నాడు, వాడు కొట్టాడు. చూపి 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 విసుగు చెంది ప్రాణం పోతు భయపడి పరిగెత్తుకొని వచ్చాడు తప్పించుకొని. ఇక్కడే ఉన్నాడు రాముడు. ఏమిటయ్యా, ఏం పని చేసావయ్యా నువ్వు? పరీక్ష పెడితే పరీక్షలో నెగ్గి మాట ఇచ్చి ప్రతిజ్ఞ చేసి చంపుతానని, తీరా యుద్ధానికి పోతే ఇలా చేస్తావా? అప్పుడు కొట్టనుండి అయిపోయేది కదా. నేను వాళ్ళని చంపనుండి యుద్ధానికి పోను. యుద్ధానికి పోయి దెబ్బలు తిని వాళ్ళంతా హూనమైంది, ఏం పనిది? కృతజ్ఞత కాదా? నాయనా కొంచెం శాంతించు, తొందరపడకు. తొందరయుడయ్యా ప్రాణం పోతుంటే, పిచ్చివాడా, ఇంత కోపంగా మాట్లాడుతున్నావు. నువ్వు నా ఆనాడు నాతో మాట్లాడినప్పుడు వాలి బలం చెప్పావు, వాలి పరాక్రమం చెప్పావు, వారి ధైర్యం చెప్పావు, వాలి ముష్టియుద్ధం విధానం చెప్పావు, వాలి శక్తి చెప్పావు, వాలి ఎలా ఉంటాడో చెప్పావా? చెప్పావా? వాలి రూపాన్ని చెప్పావా? చెప్పలేదండి. మరి అచ్చ నీలాగా ఉన్నాడురా వాడు. మీరిద్దరు కొట్లాడుతుంటే ఎవడు వాలి, ఎవడు సుగ్రీవుడు? పొరపాటున వాలిని నిన్ను కొడితే మొత్తం కదా, రివర్స్ కదా. అదే కాదు, దత్తాభయ వధూ నామ మహత్పాతకముచ్యతే. అభయమిచ్చిన వాడిని చంపితే మహాపాపం. ఎవడో తెలియక కొట్టలేదురా లక్ష్మణ? సుగ్రీవుడి మెళ్ళో పూలమాలై, పూలమాల ఉన్నవాడు సుగ్రీవుడు, కాంచనమాల ఉన్నవాడు కనుకమాల ఉంది, బంగారం మాల వారికి, వాడు వాలి. సులభంగా ఉంటుంది, వెళ్ళవయ్య అన్నాడు. అవునండి, పొరపాటే అన్నాడు. నిజమానండి ఇది? మనం నమ్ముదామా? నిజంగా రాముడు ఎవడు సుగ్రీవుడో, ఎవడు వాలో తెలియదా రాముడికి? పరమాత్మ అదంతా పక్కకు పెట్టండి, వాలి నాకంటే భగవంతుడని చెప్పాడు కదా. కొట్టేవాడు వాలి, తినేవాడు సుగ్రీవుడు. ఇంకా వేరే లాజిక్ ఎందుకండి? ఇంకా అర్థం కాదా? ఈ మాత్రం విషయం రాముడికి తెలియదా అంటే మనం నమ్ముదామా? మరి ఎందుకు అలా చేశాడు? దెబ్బలు తినని అనే చేశాడు. కోపమా? చాలా కోపం. ఎందుకు కోపం? ఆచార్య అపచారం చేశాడు వాలి సుగ్రీవుడు. వాలి రాముల స్నేహబంధం ఏర్పడి అగ్నిసాక్షిగా స్నేహం చేసుకొని ప్రదక్షిణం చేసి రండి గుహకు వెళ్ళాడు తన గుహకు. రాముడు రాగానే ఓ చెట్టుకో మిర్చి వేసి కూర్చోండి అన్నాడు. రాముడు కూర్చున్నాడు. వెనక తమ్ముడు లక్ష్మణుడు వచ్చాడు. వాడు నిలబడ్డాడు లక్ష్మణుడు. అతనికి నో సీట్ ఆఫర్, సీట్ ఇయ్యలేదు. లక్ష్మణుడు కూర్చోడు, కూర్చోడు నిలబడ్డాడు. కొంతసేపు అయిన తర్వాత హనుమంతుడు చూచి, అయ్యో స్వామి, మనం కొమ్మరి ఇచ్చి కూర్చోండి అన్నాడు. హనుమంతుడు కూర్చోమంటే లక్ష్మణస్వామి కూర్చున్నాడు. ఓహో, నీకు నేనే కావాలా, మా తమ్ముడు వద్దా, మాతో అవసరం కూడా పడుతుంది, ఊరుకున్నాడు. రహస్యం ఏమిటంటే లక్ష్మణస్వామి రాముని వెనక ఎంతసేపు నిలబడ్డాడో అంతసేపు వాడితో సుగ్రీవుడు దెబ్బలు తిన్నాడు. ఆ సమయం అయిపోయింది, పరిగెత్తుకొని వచ్చాడు. చిన్న అపచారం కూడా పరమాత్మ సహించడు, చిన్న అపచారం కూడా సహించడు. కాబట్టి మరి రావణాసురుడు వస్తే చంపేయచ్చు. అప్పుడే యుద్ధంలో అలసిన వాణ్ణి చంపితే నాకు పేరేముంది, హాయిగా వెళ్ళవయ్యా, అంతఃపురం ప్రవేశించవయ్యా, విశ్రాంతి తీసుకో, అన్నీ చూచుకో, అందరినీ చూచుకో, అన్నీ అనుభవించు, మళ్ళీ కొత్త రథాన్ని తీసుకో, కొత్త గుర్రాలను తీసుకో, సారథిని తీసుకో, ఆయుధాలు తీసుకో రా. తదా రథస్థ ప్రేక్షసి మే పరాక్రమం, అప్పుడు రథంలో ఉండి నా పరాక్రమాన్ని నీవు చూస్తావు. అలాగే తప్పదు, వేరే మార్గం లేదు, వెళ్ళిపోయాడు. ఇది అవమానం కదా, ఇది ఘోరమైన చావు అంటే. రావణాసురుడు ఒకడు దయ చూపమ్మంటే పోయాడు ఇంటికి. ఇంద్రాది దేవతలు ఎప్పుడూ రావణాసురుడికి ఇలాంటి అవమానం చేయలేదు. సో వాడు స్త్రీని వెనంత పారిపోయారు. వాని ధైర్యం అదే, నా ముందర ఇంద్రుడే నిలబడలేదు, ఓ నరుడు నిలబడతాడా? ఈ నరుడు ఏ నరుడో వానికేం తెలుస్తలేదు కదా. కాబట్టి అలా, ఇది నాకు అవమానము. ఇంద్రజిత్తు వాడేం చేయలేకపోయాడు, కుంభకర్ణుడు వాడేం చేయలేకపోయాడు, నేనేం చేయలేకపోయాను. స్వర్గగ్రామణిక విలుంఠన వృధోచ్చునై కిమేభిరు భుజై, స్వర్గద్వారాలను ఈ భుజాలతో పగలగొట్టాను. ఏం చేసేయను ఆ భుజాలు? నాకింత అవమానం జరిగింది, ఇలాంటి అవమానం వద్దనుకుంటే రాముణ్ణి శరణు వేడు. నీవు రాముణ్ణి చంపలేవు. ఎంత స్పష్టంగా సీతమ్మ చెప్పిందంటే రావణాసురునికి, రాముడంటే ఏనుగురా, నీవు కుందేలు, రాముడు మహాసింహము, నీవు జింకపిల్లవు, రాముడు వజ్రాయుధము, నీవు చురకత్తివి. ఇలా ఎన్ని పోయికలండి, వాడు ఓ కుక్క, ఓ నక్క, ఓ కుందేలు, ఇంకేమిటో ఇంకో, వాడు మొత్తం పరువు తీసింది. ఎవరికి ఎంత కోపం రావాలి? రావాలి, కోపం రావాలి వాడికి, కోపం రావాలి, పాపం చేయాలి. ఎంత పాపం చేస్తే అంత వృద్ధి, స్వామి వస్తాడు. ఇలా రావణ సంహారానికి ఇలా తాను తన వంతు ప్రయత్నం చేసింది. అంతేకాదు, హనుమంతునితో మా రాముడు క్షేమంగా ఉన్నాడా? హనుమంతుడు వెళ్లే ముందు అతడు, హనుమంతుడు రాగానే నువ్వెవరయ్యా అని అడిగితే, సీతమ్మను అడిగాడు హనుమంతుడు, అమ్మ తల్లి నువ్వెవరు? చూడబోతే మానవ కాంతలా ఉన్నావు, ఏడుస్తున్నావు, కాళ్ళు భూమి కానుతూ ఉన్నాయి, కంటికి రెప్పలు పడుతూ ఉన్నాయి, నువ్వు మనుష్య కాంతవే, రాముడి భార్యవేనా? అంటే ధర్మశాస్త్రం ఏమిటి అంటే మనకు బాగా తెలుసుకోవాల్సింది, వివాహమైన అమ్మాయి ఎవరు అంటే మొదలు మామగారి పేరు చెప్పాలి, తరువాత తండ్రి గారి పేరు చెప్పాలి, తరువాత భర్త పేరు చెప్పాలి, ఆ తరువాత తన పేరు చెప్పాలి. మనకు వాల్మీకి ఎలా మాట్లాడాలో చెప్తాడు. హనుమంతుడు అడిగితే, సునుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపినః దుహితా జనకస్యాహం భార్యా రామస్య ధీమతః సీతా చ నామ్నా నామాహం. చిన్న చిన్న మాటలు అందరికి అర్థమవుతుంది, సంస్కృతం అర్థం కానిది ఏం కాదు, చిన్న చిన్న మాటలు. సునుషా దశరథస్యాహం, నేను దశరథ మహారాజు గారి కోడలను. అంతటితో ఊరుకోలేదు. ఆడవారు ఎంత జాగ్రత్తగా మాట్లాడతారంటే విన్నవారికి ఆలోచిస్తే అర్థమవుతుంది. ఏమంది, నేను దశరథ మహారాజు గారి కోడలను. ఎలాంటి దశరథ మహారాజు గారు? శత్రు సైన్య ప్రతాపినః, శత్రు సైన్యం కనబడితే చాలు, శత్రు సైన్యం ఉంది అంటే చాలు, అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి వారిని ఓడించి సంహరించి వస్తాడు. శత్రువన్న మాట వింటే, శత్రు సైన్యం అన్న మాట ఉంటే, సైన్యం వస్తున్నది వింటే రాకముందు తానే వెళ్ళి వారిని సంహరించేంతటి గొప్ప పరాక్రమం గల దశరథ మహారాజు గారి కోడలను. అర్థమైందేమన్నా? మామగారిని పొగిడింది అంతేనా? ఇప్పటికి వరకు మా మామగారే ఉండి ఉంటే నేను ఇన్నాళ్ళు లంకలో ఉండేదన్నా? ఆయన ఎప్పుడో వచ్చి వీడిని చంపేవాడు, రాముడు కాబట్టి ఇక్కడ ఉన్నాను నేను. అలా ఉంటాయి అడవి అనమాట. స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపినః దుహితా జనకస్యాహం, జనక మహారాజు గారి యొక్క పుత్రికను, భార్య రామస్య ధీమత, రాముడికి భార్యను, నా పేరు సీత అని చెప్పేసింది. చెప్పి వెళ్ళే ముందు ఏం చేసింది, అమ్మా చెప్పమ్మా ఏం చెప్పాలి, కౌసల్య సుషువే రామం కదా, కౌసల్య లోకభర్తారం సుషువేయం మనస్విని తం మమార్థే సుఖం పృచ్చ శిరసాచ అభివాదయ. రాముడికి ఏ సందేశం చెప్పారో తాను చెప్పింది. ఏమని, కౌసల్యాదేవి రాముణ్ణి కనింది. ఎలాంటి రాముణ్ణి, లోకభర్తను, అంటే అన్ని లోకాలకు నాథుడు అంతటి వాడిని కన్నది, అంటే గొప్పవాడే కదా. పొగిడిందా తిట్టిందానండి, అర్థమైందే. కౌసల్య లోకనాథుణ్ణి కన్నది, నానాథుణ్ణి కాదన్నమాట. అంటే ఆయన నేను ఒక్కడనే కాదు, ఒకదాన్నే కాదు, లోకమంతా కాపాడాలి. అంటే ఏమిటి, మా ఆయనకు నేను తప్ప లోకమంతా కావాలన్నమాట. ఇప్పుడు మనం అంటుంటాం మన భార్యలు ఇంట్లో ఏమంటుంటారు, ఏమంటుంది భార్య, మా ఆయనకు నేనంటే అసలు పట్టుకోలేదండి, ఎప్పుడు వీడబడతాడు, ఊరంతా చూస్తాడు, ఊరు బాగు సాగా నా బాగు చూడాడు, అలాంటి వాడు నా భర్త. అదే మాట అండి, కౌసల్య లోకభర్తారం సుషువే, ఆయన లోకానికి నాథుడు కాదు, అన్ని లోకాలను జాగ్రత్తగా కాపాడుతాడు, కానీ నన్ను కాపాడాలంటే ముందుకు రాడు. పొగిడిందా ఏం చేసింది, తమ మమార్థే సుఖ అంటే ఏమిటి, హనుమంతునితో సందేశం పంపింది, ఆడినాటలు చాలు, బయలుదేరు, మన వచ్చిన పని ఏమిటి కాస్త గుర్తుంచుకో, రావణాసురుడిని చంపు. ఎక్కడా ఊరు పేరు లేదు అన్నమాట, ఎక్కడా ఉండదు, ఎందుకంటే వారిద్దరూ అలాంటి మహానుభావులే. బాలకాండలో మాట చెప్తారు చివరికి ఏమిటది, ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృతా ఇది, చక్కని శ్లోకం అనుసంధానం చేసుకోవాలి. భార్యాభర్తలు అనురాగంగా ఉండాలంటే అకారణమైన కలతలు కలహాలు వచ్చి విడిపోయే ప్రమాదం ఉంటే ఈ శ్లోకాన్ని కొన్ని రోజులు జపం చేస్తే ఆ కలతలు పోతాయని శాస్త్రం. ఇలాంటి రామాయణ చాలా మంత్రాలు ఉన్నాయి, అందుకే రామాయణం అనేది కావ్యం కాదు. రామాయణ మహామంత్రస్య వాల్మీకి ఋషి, పారాయణం చేస్తాం మనం, పారాయణం చేస్తున్నప్పుడు రామాయణ మహామంత్రస్య, రామాయణమే మహామంత్రం. కొందరి పాఠంలో బ్రహ్మ ఋషి అంటారు, కొందరు వాల్మీకి ఋషి అంటారు. అనుష్ఠుపు చందః, గాయత్రి దేవత, సంకల్పం ఇది అంగంజగా చేయాలి. మహామంత్రం రామాయణం, రామాయణంలో మనం చెప్పాను కదా ప్రతి శ్లోకం మంత్రమే, విశేషించి తకారంతో ప్రారంభించినవన్నీ మంత్రాలే మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి చిన్న చిన్న ఎందులో ఇదో అలాంటి మాట, ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృత ఇది, రాముడికి సీతమ్మ అత్యంత ప్రీతిపాత్రురాలు, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమ ఉంది, సీతను రాముడు ప్రేమించాడు. ఎందుకు, అందగతేనే, అనుకూలవతేనే, ఉత్తమురాలనే, అవన్నీ మాకెందుకండి. దారాహ పితృకృతాహ, నాన్నగారు ఒప్పుకొని మెచ్చి చేశారు, తండ్రి ఒప్పి మెచ్చి ఇచ్చినటువంటి అమ్మాయి అందరికంటే ప్రియురాలు. రామాయణంలో ఈ గాథ బాగా ఉంది. విశ్వామిత్రుని యొక్క వంశ చరిత్రలో ఓ మహాన్ కుశనాభుడు ఉన్నాడు, ఓ మహానుభుడు కుశనాభుడు, అంత క్షత్రియులంతా. కుశనాభునికి నూరుగురు అమ్మాయిలు ఉన్నారు, నూరుగురు, నూరుగురు ఒకేసారి యబంధంలో ఉండి ఒకనాటి సాయంకాలం విహారానికి అలా ఉద్యానానికి వెళ్ళారు. వారి సౌందర్యాన్ని చూచి వాయుదేవుడు ప్రేమించాడు, మోహించాడు అనుకున్నా పోనీ, కాసేపు అడిగాడు, నేను వాయుదేవుణ్ణి దేవతను, నన్ను మీరు వరించి పెళ్లి చేసుకుంటే మీరు దేవతలు అవుతారు, ఎందుకు ఈ మానవత్వం, మీకెన్నడూ యవ్వనం తరిగిపోదు ఆనందంగా ఉండాలి. ఏమన్నారు న్యాయంగా తెలుసా? ఏమన్నారో మా భూత్ సకాల దుర్మేధా తిరస్కృత్య పితరం యది స్వయం వరముపాస్మహే. అలాంటి చండాలమైన పాపకాలం రావద్దు. తండ్రిని మర్చిపోయి, తండ్రి మాటను తిరస్కరించి, తండ్రికి అవమానించి, మాకు కావలసిన భర్తను మేమే ఎన్నుకునే పాడు రోజు రావద్దు. ఇప్పుడు వచ్చింది కదా అంటే రాబోతున్నది అని అప్పుడు చెప్పారు. అర్థమైందే? తండ్రి గారి మాటను తండ్రి గారిని పక్కకు పెట్టి మాకు కావలసిన వరుణ్ణి మేమే ఏరుకొని కోరుకొని వరించే పాపిష్టి కాలం రాకూడదు. మీకు మేము కావాలంటే మా నాన్న అడగండి. ఎస్యను దశతి పితాసను భర్త భవిష్యతి. నాన్నగారు మమ్మలను ఎవరికి ఇస్తారో వారి మా భర్త అవుతారు. అక్కడే చెప్పారు. కాబట్టి ఏ భార్య భర్తకు చాలా ఇష్టురాలు? తండ్రి స్వయంగా ఆమోదించి మెచ్చి సంతోషంతో ఇచ్చి చేస్తే మహానందం. దశరథ మహారాజు ఒప్పుకొని మెచ్చి సంతోషించి అంగీకరించి వివాహం చేశారు. కాబట్టి మా నాన్నగారికి వారి యొక్క మెప్పును పొందిన అమ్మాయి కాబట్టి ఇదంటే నాకు ఇష్టం. బాగుంది. మరి సీతకు రాముడు ఇష్టం కదా? సీతకు రాముడు ఇష్టమే. ఎందుకయ్యా అంటే భర్త, భర్త కాబట్టి. వారిద్దరి ఆనుకూల్యం ఎంత గొప్పది అంటే ఆఖ్యాతి హృదయం హృదయ అంటాడు. అవసరం కాబట్టి చెప్పాను ఈ మాట. 10 మంది ఉన్నప్పుడు సీతారాములు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటారు. కానీ ఏ సమయంలో ఎవరికి ఏమి కావాలో ఇద్దరికీ తెలుసు. ఓ గ్రంథం ఉంది, మరి బహుశా విన్నా తెలియదు కానీ, యోగ వాసిష్టం. అద్భుతమైన గ్రంథం, చెప్పేవాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు. పరిపూర్ణంగా వేదాంతం, తప్ప అందులో ఇంకోటి లేదు. అంత వేదాంతం చాలామందికి తలకెక్కదు. మేము హైదరాబాద్లో చెప్పాం, 5 సార్లు చెప్పాం యోగ వాసిష్టం. యోగ వాసిష్టం మొత్తం చెప్పాలి అంటే 3 ఏళ్ళు పడుతుంది మినిమం, వివరంగా చెప్పాలంటే. అంతెందుకు అనుకుంటే తగ్గించి 1 ఏడాది, రోజు 4 గంటలు ఇస్తే 6 నెలలు. ఒక చోట 9 నెలలు చెప్పాం యోగ వాసిష్టం. అలాంటి వాళ్ళే ఉండేవారు, అంత శ్రద్ధగా, ఆ గొప్పతనం అది. అందులో చెప్తాడు ఈ మాట ఏమిటి, పెద్ద ఋషులందరూ వచ్చారు, రాముడికి బోధించారు కదా వశిష్ఠుడు చెప్తాడు. ఋషులందరూ వచ్చారు, సీతారాములు ఆ పక్క, సీత అడుగుతుంది, ఇక్కడ రాముడు కూర్చున్నాడు, అందరూ ఉన్నారు, మాట్లాడుతున్నారు, ఏదో బోధన చేస్తున్నారు, వింటున్నారు. హఠాత్తుగా సీతమ్మ లేచి వెళ్ళి ఓ గ్లాసుతో పాలు తీసుకొని రాముడికి ఇచ్చింది. రాముడు తాగేశాడు. పక్కనున్న ఋషులు, నిన్ను అడిగాడా అమ్మా సీత, అడిగాడా రాముడు? అడిగాడండి. మాకెవరికి వినరాలేదే? మీకు వినరాకూడదు కదండి, భర్త మాట భార్యకే వినరావాలి. అసలు మాట్లాడలేదమ్మా. మేము మాట్లాడుకోమండి, మా హృదయాలు మాట్లాడుకుంటాయి. ఇంతకు ఏం చెప్పాడమ్మా? ఏం చెప్పలేదండి. గురువుగారు రాముడు లేచి మీకు పాలిచ్చాడు, మీరు పుచ్చుకున్నారు తెలుసా? మీకు పాలు అవసరమా? నాకు వద్దమ్మా. మరి ఎందుకు ఇచ్చాడు? నన్ను తెమ్మని చెప్పడానికి మీకు పాలిచ్చాడు. మా గురువుగారికి నేను ఇస్తున్నాను, నీ గురువుకు నువ్వు ఇవ్వు. భార్యకి ఎవరు గురువు? భర్తే కదా. అది ఆఖ్యాతి హృదయం హృదయ. 2 హృదయాలు మాట్లాడతాయి తప్ప వారు మాట్లాడుకోరు. అందుకే సీతమ్మ ఏ మాట చెప్పితే ఏం భావము? కౌసల్య లోకభర్తను కన్నదండి. ఆయనకు లోక వ్యవహారం అంతా కావాలి, నా వ్యవహారం కాదు, తన వ్యవహారం కూడా కాదు. తాను వచ్చింది ఎందుకు? లోకాన్ని ఉద్ధరిస్తానన్నాడు కదా, రావణాసుని బాధను తొలగిస్తానన్నాడు కదా, అక్కడ కూర్చున్నాడు ఏమిటి? నిజంగా రాముడు క్షేమంగా ఉంటే ఇంతకాలం ఉపేక్షిస్తాడా? ఇవన్నీ చెప్పు అంది. అడవిలో కూర్చున్న రామచంద్రుణ్ణి తన కర్తవ్యం తాను చెయ్యటానికి ఎలాంటి ప్రోత్సాహమైన మాటలు ఇచ్చింది. అంతేకాదు లంకకు వచ్చి యుద్ధం చేస్తున్న సమయంలో కూడా మన చెప్పు నా జ్ఞాపకం ఉందనుకుంటాను, ఇంద్రజిత్తు నాగపాశంతో మూర్చబడవేస్తే రావణాసురుడు పుష్పక విమానం మీద తీసుకొచ్చి సమర్థులను చూపితే తన చూపుతో తన మంగళాశాసనంతో వాళ్ళిద్దరినీ లేపింది. బ్రహ్మాస్త్రంతో ఇంద్రజిత్తు మరొక్కసారి వారిద్దరినీ మొత్తం బాధల కోటిని మూర్చపడేస్తే తల్లి ఆ మాట ఎవరు సురమ రెండుంది, సరమ అనల త్రిజట, ఈ ముగ్గురు పితను కాపాడారు. త్రిజట అనేటువంటి మహానుభావురాలు చెల్లెలు రావణాసురునికి విభీషణునికి. అలాగే జ్యేష్ట కన్య అనలానామ, అనల విభీషణుని పుత్రిక, సరమ విభీషణుని భార్య, అతని భార్య అతని పుత్రిక అతని చెల్లెలు సీతమ్మను దగ్గర ఉండి కంటికి రెప్పలా కాపాడారు, ఎలాంటి బాధ లేకుండా కాపాడారు. ఆ సరమ చెప్పినది రామలక్ష్మణులు బ్రహ్మాస్త్రంతో మూర్చపోయారు. తానేం చేయాలి? మీకు గుర్తుందో లేదో, హనుమంతుని తోకకు నిప్పు పెట్టి రావణాసురుడు లంకనంతా తిప్పుతున్నాడు అంటే ఏం చేసింది సీతమ్మ? సీతోభవ హనుమత, ఏం చేసి పరిశుశ్రూష, ఇది చేస్తి ఏకపత్నిత్వం, సీతోభవ హనుమత. తనకు ఇన్ని బాధలు వస్తే, తాను ఇన్ని ఇబ్బందులు పడితే ఎన్నడూ తనను తాను కాపాడుకోలేదు. ఆ మాట చెప్పింది రావణాసునితోటి. అసందేశాత్తు రామస్య తపసశ్చ అనుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజస. రావణ, రాముడు నాకు చెప్పలేదురా ఏమని, నేను లేనప్పుడు నీకు ఆపద వస్తే నీవు కాపాడుకో అని మా రాముడు చెప్పలేదు. నేను కాపాడుతానన్నాడు, కాపాడుకోని నాకెందుకు, నిన్ను నీవు కాపాడుకో అని రాముడు నాకు చెప్పలేదు. రెండోది తపసస్య అనుపాలనాత్, నేను తపస్సు చేస్తున్నాను. ఏం తపస్సు? పాతివ్రత్యం. ఏ తపస్సు? శరణాగతి తపస్సు. తస్య న్యాసం తపసాం వరిష్ట మావేదని చెప్తుంది. తపస్సు అంటే న్యాసం, న్యాసం అంటే శరణాగతి. పరమాత్మను శరణాగతి, ఇదే తపస్సు. సిద్ధాంత ప్రకారం విశిష్టాద్వైతంలో రెండే వ్రతాలు ఉన్నాయి, మరే వ్రతాలు లేవు. ఏమిటి రెండు? ఒకటి శరణాగతి వ్రతం, మరొకటి ఏకాదశి వ్రతం. ఏకాదశి వ్రతం ఆచరించాలి, శరణాగతి వ్రతం ఆచరించాలి, ఇంకే వ్రతంతో పని లేదు. వ్రతం అంటే నియమం, నియమం అంటే కోరికలుంటే చేసేది వ్రతం, పరమాత్మ సేవ చేయాలి భావం ఉండి చేసేటువంటిది నియమం. నియమాలు చాలా ఉన్నాయి, వ్రతాలు మాత్రం రెండే ఉన్నాయి అంటాడు. ఆ రీతిలో నేను శరణు వీడిన దాన్ని రాముణ్ణి, ఆయన వచ్చి కాపాడితే కాపాడని, ఈ రెండు ఉన్నవి కాబట్టి రావణ నిన్ను నేను భస్మం చేయటం లేదు. తనకు ఇంత ఆపద వస్తే ఎన్నడూ తన శక్తిని ప్రదర్శించలేదు, తనను తాను కాపాడుకోలేదు. రావణాసురుడు హనుమంతునికి తోకకు నిప్పంటిస్తే అగ్నిహోత్రుణ్ణి శాసించినది, చల్లగా ఉండు, హనుమంతుడి తోకలో చల్లగా ఉండు. ఎందుకు? వాడు వెళ్ళాలి, హనుమంతుడు రాముని దగ్గరికి వెళ్ళాలి, జరిగిందంతా చెప్పాలి, రాముణ్ణి తీసుకొని రావాలి. జరిగిందంతా సరిగ్గా చెప్తాడో లేదో అనే సీతమ్మ ఏం చెయ్యాలి ఇక్కడి నుంచి చెప్పింది, అర్థం చేసుకోవాలి కావ్యంలోని భాషను, వ్యంగ్యం అంటాం. హనుమా హనుమా బాగానే ఉంది, నువ్వు వచ్చావు, పని అంతా పూర్తి చేశావు, వెడుతున్నావు, సగం లంకను ధ్వంసం చేశావు, అంతవరకు బాగానే ఉంది. కానీ చిన్న సందేహం అయ్యా నాకు. ఏమిటి? నీవు వెళ్ళి రాముణ్ణి లక్ష్మణుణ్ణి సుగ్రీవుణ్ణి తీసుకొని వస్తానంటున్నావు, ఎలా తీసుకొని వస్తావు? సముద్రం మధ్యన ఉంది కదా, సముద్రం నువ్వు దాటి రాగలవు, అందరు రాగలరా? త్రయాణమ భూతానాం సాగర శాస్య లంఘనే శక్తి. సముద్ర దటాలంటే ముగ్గురికే శక్తి ఉంది. ఎవరికి? వాయువుకు, గరుత్మంతునికి, నీకు. ఈ ముగ్గురు తప్ప మరెవరు సముద్రం దాటి రాలేరు. ఎలా వస్తాడు రాముడు? ఎలా వస్తాడు లక్ష్మణుడు? ఎలా వస్తాడు సుగ్రీవుడు? ఎలా వస్తారు వానరులు? నాకు తెలుసు నీ ఒక్కడవే ఇక్కడ మొత్తం పని చేయగలవని. వారు రాకుండా నీవే రావణాసురుని సంబంధించి నన్ను తీసుకొని పోవచ్చు. కానీ అలా నువ్వు చేస్తే మా రాముడికి అపకీర్తి వస్తుంది. అందుకే సీతమ్మ హనుమంతుడు తీసుకొని పోతానంటే వెళ్ళిందే, ఎందుకు వెళ్ళలేదు? పైకబులు చాలా చెప్పింది. ఏం చెప్పింది? ఒక లేడీని పంపి రావణాసుడు తీసుకొస్తే, ఓ కోతిని పంపి రాముడు తీసుకొస్తే ఇద్దరికి తేడా ఏంటండి? వాడో దొంగ అంతే కదా. అలా నేను ఒప్పుకోను. శరయిస్తు సంకులాం కృత్వా లంకాం పరవరార్ధనహం అనేది కాకుస్తా తత్సదృశం భవేత్. రాముడు లంకకు రావాలి, యుద్ధం చెయ్యాలి, రావణాసురుణ్ణి సంహరించాలి, గెలవాలి, తీసుకొని పోవాలి. రావణాసురుడు దొంగతనంగా తీసుకొని పోయినట్టు రాముడు తీసుకొని పోతే నేను ఒప్పుకోను. ఏం జ్ఞాపకం చేసింది రాముడికి? మనం వచ్చింది వాడిని చంపడానికయ్యా, కూర్చోడానికి కాదు. మరి హనుమంతుడి సీతమ్మ వెళ్ళి ఉంటే రావణాసురుడు లంకలోనే ఉంటాడు. అవతారం ఏం కావాలి రాముడిది? వచ్చేందుకండి? ఆయన రావాలి, యుద్ధం చెయ్యాలి, రావణాసురుడిని చంపాలి. నీ డ్యూటీ మర్చిపోతున్నావా? గుర్తు చెయ్యటానికి నాయన లంకకు బయలుదేరే ముందే సముద్రం అడ్డు ఉందోటి, సముద్రాన్ని ఎలా దాటుతావు ముందే ఆలోచించుకొని బయలుదేరు, రామునికి చిన్న సూచన చేసింది. ఇక్కడ హనుమంతుడు అద్భుతంగా సమాధానం చెప్తాడు. ఎలా ఉండాలి గురువుగారు? శిష్యులను ఓదార్చాలంటే, శిష్యులను గెలవాలంటే, శిష్యులను కాపాడాలంటే గురువుగారు ఏం చేయాలి? ఎంత గొప్పవాడైనా గురువు అహంకారం కలిగి ఉండకూడదు, పరమ వినయం ఉండాలి. అందరికంటే తాను చిన్నవాణ్ణి, పరమాత్మ నాకు ఈ పని చెప్పాడు, వచ్చి పని చేస్తున్నాను అనాలి. హనుమంతుడు ఏమన్నాడు? అహంతావదిహ ప్రాప్త కింపునస్తే మహాబలా, నాకు ఈ ప్రకృష్ట ప్రేషంతే ప్రేషంతే ఇతరే జనా. తల్లి నీకెందుకేమో అనుమానం, నేనే వచ్చాను తల్లి, వాడు రాలేదా? తీసిపారేసాడు ఆమె సందేహాన్ని. నేనే వచ్చాను కదా, వాడు రారు అంటే అయితే ఉన్నవాళ్ళందరూ నేనే చిన్నవాడిని. సుగ్రీవుడి దగ్గర ఉన్న వానరులందరిలో మత్త ప్రత్యవరక్కస్తి నాస్తి సుగ్రీవ సన్నిధవు, సుగ్రీవుని దగ్గర నాకంటే చిన్నవాడెవడూ లేడు, నేనే వచ్చాను వాళ్ళు రారా? ఎదుగా అనుకుంటున్నావురా అమ్మా. ఓ చిన్న మాట, లోకంలో ఉన్నవారందరిలో పని ఎవరు చెప్తారమ్మా? 10 మంది ఉన్నారనుకోండి, పని చెప్పేది ఎవరికి? ఉన్నవారిలో చిన్నవాడికి కదా, అందరూ నన్ను పంపారు ఇక్కడికి. వాళ్ళందరూ కలిసి నన్ను పనికి పంపారమ్మా, నాకు పని చెప్పారు, నేను పని వాళ్ళ పని నేను చేస్తున్నాను. వాళ్ళకి నేను అంటే నేను చిన్నవాడు అందరికంటే. సుగ్రీవుడి దగ్గర నాకంటే చిన్నవాడెవడు లేడు, ఇంత చిన్నవాడిని నేనే వచ్చాను, వాడు రారా తల్లి? ఏ కోత్పాతైన తేలంకా మేషంతి హరియూథ పాహ, ఒక్క గంతులు అందరు వస్తారు. సమాధానం సీతమ్మకు చెప్పాడు ఆమె మనస్సును కరత పెట్టకూడదని. కానీ పొయ్యే లోపల మొత్తం ఆలోచించాడు, రాముడికి చెప్పేశాడు. సేతువు కడదాము,
ఎండ కడదాము, చీర్ణం చేతాము, ఏమో చేతాం రావయ్య మొదలు
అని సీతమ్మ కూడా ఈ సందేహమే ప్రకటించింది. సముద్రాన్ని ఎలా దాటుతారు మీరు అడిగింది స్వామి. మరి ముందే ఉపాయం ఆలోచించి బయలుదేరండి. అంటే అరణ్యంలో ఉన్నటువంటి వారికి కూడా సీతమ్మ రామునికి ఏవేవి ఆలోచించాలి, ఎలా పని ప్రారంభించాలి, ఎలా పని ముగించాలి అనే విషయాన్ని సూచించినది. ఇంకా చాలా ఉన్నాయి, మరొక రెండు మూడు లక్ష్మీ అమ్మవారి వైభవాన్ని రేపు అనుసంధానం చేసుకొని ఆ తర్వాత మన వైభవం యొక్క విశేషాన్ని పూర్తిగా ఈ కార్యక్రమాన్ని ముగిసింది అనుకుందాం. ఎందుకంటే అమ్మవారి వైభవం 5 రోజులు కాదు, 5 ఏళ్ళు చెప్పినా తక్కువే, 50 ఏళ్ళు చెప్పినా తక్కువే. ఎలాగూ మనకంత శక్తి ఉండదు. ఆమె దయచూపినంత, ఆమె వినిపించినంత విందాం, అనిపించినంత అందాం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అస్మత్ గురుభ్యో నమః.